నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అర్ధనారీశ్వర తత్వాన్ని వివరించుకోవడానికి మనలాంటి మానవుల జీవితాలు ఎన్ని సరిపోవు. ఒకనొకప్పుడు నందికేశుడు పూర్తిగా 1000 సంవత్సరాలు మహాతపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేదతత్వాన్ని కొంచెం గ్రహించానన్నాడు ఆయన. ఈశ్వరతత్వం ఒక మహాసముద్రం లాంటిది, నిజానికి సముద్రంతో కూడా పోల్చకూడదు, కానీ పోల్చడానికి ఇంక పెద్ద వస్తువు సముద్రం తప్ప మరొకటి లేదు కనుక సముద్రంతో పోల్చారు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం ఎంత లోతు ఉంది, లేక ఇందులో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని జీవులు ఉన్నాయని ఎవరైనా వర్ణించగలరా? సముద్రం అతి గంభీరం, గంభీరం అంటే లోతైనది అని అర్థం అన్నమాట. గంభీరమైన లోతైన సముద్రం లోపల ఏమున్నాయో ఎప్పటికీ తెలియదుట మనకి. పేరుకి రత్నాకరమే కానీ అందులో ఎన్ని రకాల రత్నాలు ఉన్నాయో తెలియదు. అనేక ధాతువులు, అనేకమైనటువంటి మూల్యములు, అమూల్యములైనటువంటి వస్తువులు, ఇంకా ఎన్నో జీవజాలాలు, ఇంకా ప్రాకృతికమైన అనేక విశేషాలు అందులో ఉన్నాయి. ఒక్క సముద్రం గనక ఎండిపోతే ఈ భూమి మీద మేఘాలు రావడం, మళ్ళీ వర్షాలు కురవడం ఇలాంటి సృష్టే ఉండదు. అందుకే ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి మొత్తం సముద్రం అంతా పుడిసిలి పట్టేశాడు. దాంతో కొంతకాలం పాటు భూమి మీద సముద్రం అనేది లేకుండా అయిపోయింది. పూర్వకాలంలో ఏమైందంటే దేవదానవులకి మధ్యలో ఘోర యుద్ధం వచ్చింది. దేవతల చేతిలో దెబ్బలు తిన్న రాక్షసులంతా సముద్రంలో దాక్కుని అక్కడతో ఆగకుండా హఠాత్తుగా సముద్రం నుంచి బయటకు వచ్చి దేవతల మీద, మనుష్యుల మీద దాడి చేసి వీళ్ళని చంపి మళ్ళీ సముద్రంలో దాక్కునేవారు. తీరా ఈ దేవతల రాక్షసుల్ని చంపబోయే సమయానికి దొరకకుండా ఎక్కడో సముద్రంలో దాక్కునేవారట. రాక్షసులకి సముద్రంలో దాగుకోగలిగే శక్తి ఉంది. దాంతో దేవతలంతా కంగారు పడి, రాక్షసులు మమ్మల్ని పీడిస్తున్నారు, ఎదురుగుండా ఉంటే యుద్ధం చేస్తాం, కానీ దొంగ దెబ్బ తీసి చావు దెబ్బ కొట్టి మళ్ళీ మేమేదైనా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే సముద్ర జలాల్లో దాక్కుంటున్నారు. ఈ టెర్రరిస్టులతో ఏదో సమస్య, వీళ్ళు ఎదురుగుండా ఉండి ముఖాముఖి యుద్ధం చేయరు కదా, వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళు హఠాత్తుగా వచ్చి మీద పడతారు, ఇటువంటి వాళ్ళని చంపాలంటే ఇబ్బందిగా ఉంది అని ఒక రోజున వీళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, సముద్రం ఉన్నంత వరకు మేము రాక్షసుల్ని సంహరించలేము. సముద్రం అనే ఒక ఆచ్ఛేదన ఉండడం వల్ల, అంటే సముద్ర జలాల అడుగుని దాక్కుని ఉండడం వల్ల రాక్షసులు హఠాత్తుగా మా మీద పడుతున్నారు, మమ్మల్ని చావగొడుతున్నారు, మేము కొట్టబోతే దాక్కుంటున్నారు, కాబట్టి సముద్రం అంతా ఎండగట్టకూడదా కొంతకాలం పాటు, అప్పుడు మేము రాక్షస సంహారం చేస్తాం, తద్వారా లోకానికి మాకు అందరికీ పీడబోతుంది అన్నారు. అప్పుడు బ్రహ్మనవ్వి, నేను సృష్టించగలను కానీ నాశనం చేయలేను, ఇంతటి మహాసముద్రం ఎండగడితే చాలా ప్రమాదం, పైగా అందువల్ల సముద్రం మాత్రం ఎండగట్టడం కుదరదు అన్నాడు ఆయన. మేము శాశ్వతంగా సముద్రాన్ని నాశనం చెయ్యమని కోరడం లేదు, తాత్కాలికంగా కొంతకాలం పాటు సముద్రం లేకుండా చెయ్యి, అప్పుడు మాకు రాక్షస వినాశనం తేలికవుతుందని మళ్ళీ వాడు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడో తెలుసా, ఈ భూలోకంలో మొత్తం సముద్రమంతా క్షణకాలంలో ఎండగట్టగలిగే శక్తి ఉన్నవాడొక్కడే, అతడే అగస్త్యుడు. ఎందుకు అగస్త్యుడికి ఆ శక్తి వచ్చింది? అగస్త్యుడు ఎప్పుడు ఎడమ చేతిలో శివలింగాన్ని పెట్టుకుని, కుడి చేతిలో బిల్వపత్రాలు పుచ్చుకుని, ఈ బిల్వపత్రాలతో ఎడమ చేతిలో ఉన్న శివలింగాన్ని నిరంతరం పూజిస్తాడట. అందువల్ల అగస్త్యుడికి అంత శక్తి వచ్చిందన్నారు. పూర్వకాలంలో మహానుభావులైన లింగధారులంతా అలాగే చేసేవారు. మెడలో ఒక లింగం ధరించి దీనిని పూజించేటప్పుడు ఆ మెడలో నుంచి తీసి ఎడమ చేతిలో పెట్టుకుని దాని మీద బిల్వపత్రాలు పెట్టి లేక జలంతో అభిషేకం చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి మళ్ళీ లింగాన్ని తిరిగి కంఠంలో ధారణ చేసేవారు. ఇదొక గొప్ప సంప్రదాయం. దీని గురించి లింగపురాణంలో బహుధా వర్ణించారు, తెగ వర్ణించారు. ఈ లింగధారణ చేసిన వాడు సాక్షాత్తు శివలింగంతో సమానము అని. అగస్త్యుడు అటువంటి గొప్ప వ్యక్తి, సాధన చేసినవాడు, శివపూజ చేసినవాడు. శివపూజ చేసినవాడు ఏదైనా సాధిస్తాడు. అగస్త్యుడు అక్కడే సముద్రం మొత్తం ఒక్క దెబ్బకి తాగగలడు, మిమ్మల్ని రక్షించగలడు అనగానే బ్రహ్మగారి ఆజ్ఞని శిరోధార్యంగా భావించినటువంటి దేవతలు ఋషులు పరుగు పరుగును భూలోకానికి వచ్చారు. సరిగ్గా అప్పుడు అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా ఈ శ్రీశైలానికి వచ్చాడు. కాశీ విడిచిపెట్టి అగస్త్యుడు కాలినడకన కొల్హాపురం వెళ్ళి అక్కడ మహాలక్ష్మీదేవి ఆజ్ఞాపిస్తే ఆవిడ ఆజ్ఞ ప్రకారం అక్కడికి వచ్చాడు. ఇది కాశీఖండంలో స్కాందపురాణంలో ఉంటుంది. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళేట్టయినా కొల్హాపుర మహాలక్ష్మి అంది, నాయన నువ్వు కొంతకాలం పాటు శ్రీశైలంలో ఉండు, శ్రీశైల మల్లికార్జునుడిని సేవించు, శ్రీశైల మల్లికార్జున మహామహిమలు జగత్తంతా చాటు, అప్పుడు నువ్వు తరిస్తావు, లోకం తరిస్తుంది, శ్రీశైల మల్లికార్జునుడి మహిమని చాటిన వాడికి అసాధ్యం ఉండదు అని చెబితే లోపాముద్రా సమేతంగా ఇక్కడికి వచ్చాడు ఆయన. అది కాశీఖండంలో ఉన్నమాట నేను చెబుతున్నది. అందువల్ల ప్రస్తుతం అగస్త్యుడు శ్రీశైలంలో ఉన్నాడు. ఆయన దర్శనం కోసం దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి మహావేగంగా వృద్ధమల్లికార్జునుడికి అభిషేకం చేస్తున్న అగస్త్యుణ్ణి చూచారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు. అగస్త్య, సముద్రం మొత్తం అంతా గుటుక్కు తాగేసి మాకు రాక్షస పీడ లేకుండా చెయ్యి అంటే ఆయన చిరునవ్వు నవ్వి ఊ అన్నట్టు. ఇప్పుడు ఎవడైనా నా దగ్గరకు వచ్చి, పద్మాకర్ గారు మీ పక్కనే పద్మాకరం ఉంది, ఈ పద్మాకరంలో ఉన్న నీళ్ళని తాగేయండి అంటే నేను ఊ అంటానా? పక్కన వాటర్ బాటిల్ పెడితేనే ఆ మొత్తం బాటిల్ గడగడ తాగలేకపోతున్నాం, అంత యాతన పడుతున్నాం. ఈ మధ్యన ఒక చోటుకి వెళ్ళాను, ఓ మహానుభావుడు నా ఎదురుగుండా నిలబడి ఒక సీసా తీసుకుని రంగునీళ్ళు గుడగొడ కూడా తాగేశాడు ఎక్కగా ఓ సీసా. ఆశ్చర్యం కలిగింది. ఓరి ఎంత గొప్పవాడివిరా నువ్వు, ఒక సీసా సీసా గుటుక్కుని తాగావు, నేను మంచినీళ్ళే తాగలేకపోతున్నాను అనిపించింది అనమాట. వాడికి ఆసక్తి ఇచ్చాడు భగవంతుడు. హాలాహలం కంటే ప్రమాదమైనటువంటి ద్రవ పదార్థాలు తాగితే ఉపద్రవం వచ్చి పడుతుంది కడుపుకి, అయినా తాగేస్తున్నారు. కానీ ఏమైనా ఓ సీసాయో రెండు సీసాలో మహా అయితే తాగలడు ఎవడైనా భూమి మీద, ఎంత పాలైనా ఇంకోటైనా ఇష్టమైన టీ అయినా మంచినీళ్ళైనా. అటువంటిది ఒక చెరువు నీళ్లు తాగలడా? అటువంటిది చెరువే తాగలేమంటే రత్నాకరం రత్నాకరం తాగడం అంటే మాటల. అయినా అగస్త్యుడు ఊ అన్నాడు. ఊ అన్నా మళ్ళీ దేవతలకు అనుమానం వచ్చింది. మనమందరం ప్రార్థిస్తే జాలిపడి అగస్త్యుడు సముద్ర జలమంతా తాగుతానంటున్నాడు, నిజంగా తాగుతాడా లేదా అని అడుకుని ఆయన వెంటనే వెంట పెట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు. అంటే రామేశ్వరం దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి దక్షిణ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాచి ఓం ముహుం పట్ కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం నీరంతా ఆయన చేతిలోకి వచ్చి పడిందిట. మనం సాధారణంగా ఆచమనం చేసేటప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుంటే ఒక చుక్క, ఆ చుక్క నీరు కింద మారిపోయింది సముద్ర జలం అంతా. దాన్ని గుటుక్కుని తాగేశాడు ఆయన. మళ్ళీ ఒక్కసారే, మళ్ళీ రెండోసారి మూడోసారి ఆచమనం లేదు. సాధారణంగా ఆచమనం మూడుసార్లు చేస్తాం. వేదములో త్రిరాచామహే మూడు పర్యాయములు ఆచమనము చేస్తున్నాను అని సంకల్పం చెబుతాం. ఇక్కడ ఆయన ఒక్క దెబ్బకే మొత్తం సముద్రం అంతా తాగేశాడు. సముద్రం అంతా ఎండిపోయినట్టు అయిపోయింది. సహారా ఎడారి తారెడారిలా అయిపోయింది. దేవతలు తెల్లబోయి, ఓ ఈ బాబోయ్ అగస్త్య మహర్షి ఇంత సముద్రాన్ని ఇలా అనగానే నీ చేతిలోకి వచ్చింది, ఒక్క గుటకులో ఎలా తాగేవయ్యా, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే శ్రీశైల మల్లికార్జున లింగమును పూజించిన మహామహిమ ఇది అన్నాడు ఆయన. అంటే శ్రీశైల లింగాన్ని భక్తితో పూజిస్తే సముద్రం తాగగలడు, ఆకాశం మొత్తం విహరించగలుగుతాడు, భూమిని భుజస్కంధాల మీద ఎత్తుకుని మొయ్యగలుగుతాడు. తెలిసిన మీకు మీకు ఎన్నో పర్యాయాలు అగస్త్యుని యొక్క మహిమను నేను చాలా పర్యాయాలు ఇది వరకు ఎంతో పూర్వం ఇక్కడ ప్రవచనాల్లో చెప్పాను. అగస్త్యుడు అంతటి గొప్ప సాధకుడు. సరే ఇదో పక్కన పెడితే ఇప్పుడు నీరు లేదు గనక పాపం రాక్షసులకి ఉండడానికి నివాసం లేకుండా పోయింది. వాళ్ళు బయటపడ్డారు. నీళ్లుంటే నీటిలో దక్కునేవారు చేపల్లాగా, ఇప్పుడు పాపం బయటపడ్డారు. టక్కన ఆ రాక్షసుల్ని చంపిన వాళ్ళని చంపగా మిగతా వాళ్ళు పారిపోయారు అలో లక్షణానని. దేవతలకి శత్రుపీడ తొలగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది. భూమి మీద నీళ్లు లేకపోతే ప్రమాదం. భూమి చుట్టూ సముద్రం ఉండాలి, మధ్యలో భూమి ఉండాలి. లేకపోతే భూమి కొంతకాలానికి ఉండదు. తెలుసా మీకు, భూమి మీద నీరు లేకపోతే భూమి ఇసక కింద మారిపోయి అలా కిందకి దిగిపోతుంది. భూమిని ఇలాగా ఘన పదార్థం కింద ఉంచుతున్న శక్తి జలానిది. జలమే కనుక భూమిలో లేకపోతే ఏమవుతుందో మీకే తెలుసు. కొంతకాలం పాటు భూగర్భ జలాలు తగ్గిపోతే ఏమవుతుంది? భూమిలో ఉన్న నీరు తగ్గిపోతే ఈ భూమి క్రమంగా ఇసుక కింద మారి, పర్ర కింద మారి, గుడగుడగుడా కిందకి దిగిపోతుంది. ఏదో గొట్టంలో వేసిన జీలకర్ర దిగిపోయినట్టు దిగిపోతుంది. అందుకే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి, ఏషాం భూతానాం పృథివీ రసః, ఈ మొత్తం ప్రాణులన్నిటికీ భూమి ఆధారం. అంటే భూమి లేకపోతే మనం ఉండలేం, మనం నీళ్లల్లో తిరగలేం, చేపల్లాగా పీతల్లాగా నత్తల్లాగా మనకి భూమే ఆధారం. మరి భూమికి పృథివ్య ఆపో రసః, ఈ భూమికి నీరే ఆధారం. నీరు లేకపోతే భూమి నిలబడదు, ఇది మొత్తం ఇసుక కింద మారిపోతుంది, ఇందులో ఏ మొక్క వలవదు, మొత్తం జనమంతా చచ్చిపోతారు, అన్ని జీవులు చచ్చిపోతాయి. కాబట్టి భూమికి ఆధారము
నీరు. పృథివ్యా ఆపోరస అపాం ఓషధయోరస. ఇప్పుడు ఇక్కడ ఇంకో చమత్కారం చెప్పారు. ఈ భూమికి నీరు ఆధారం, నీరు లేకపోతే భూమి ఉండదు. మరి నీరు భూమి మీద ఉండాలంటే దానికి ఓషధులు అంటే చెట్లు ఆధారం. భూమి మీద చెట్లు ఉంటేనే ఈ నీరు కురుస్తుంది, నీరు భూమిలోకి ఇంకుతుంది. అందుకనే ఎక్కడికక్కడ చెట్లు పెంచండోయ్, వనాలను నాశనం చేయకండోయ్, భూమి మీద పచ్చగడ్డి వంటి వాటిని ఉంచండోయ్ అని ఎందుకు చెబుతున్నారంటే, ఈనాటి వాళ్ళు ఎప్పుడో వేదమే చెప్పింది ఆ మాట, చెట్లు బాగా ఉన్నంత వరకు, గడ్డి బాగా ఉన్నంత వరకు, తృణములు ఉన్నంత వరకు, మొక్కలు ఉన్నంత వరకు ఈ భూగర్భ జలములు బాగా పెరుగుతాయి. భూమి మీద చెట్లు తగ్గిపోయే కొద్దీ భూమిలోకి వెళ్ళే నీరు తగ్గిపోతుంది, దాంతో భూమి నశించిపోతుంది. కాబట్టి ఇంతకీ నీటికి ఆధారం ఏమిటనమాట భూమిలోకి నీరు వెళ్ళడానికి? ఓషధి. అందుకే అపాం ఓషధయోరస అంటే నీటికి మొక్కలే ఆధారం. మరి ఓషధిలోకి ఈ మొక్కలు పెరగడానికి ఓషధీనాం పురుషరస. మొక్కలు పెరగాలంటే ప్రజలే ఆధారం. ఓ ప్రజల్లారా, మొక్కలను కొట్టేయకండిరా, వాటికి నిప్పు పెట్టకండిరా, వాటిని ఇష్టం వచ్చినట్టు నాశనం చేయకండిరా, వాటికి నీళ్లు పోసి పెంచండిరా, మొక్కల్ని మీరు పెంచితే మొక్కలు మిమ్మల్ని పెంచుతాయిరా అని ఏనాడో ఇది ఉపనిషత్తులో ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన మాట. అంటే వేదం అంత గట్టిగా చెప్పింది ఈ మొక్కలను రక్షించే బాధ్యత మానవులది. అందుకని పురుషరస, పురుషస్య వాగ్రస. పురుషుణ్ణి మళ్ళీ ఎవరు కాపాడతారు? ఈ మొక్కల్ని కాపాడే పురుషుణ్ణి కాపాడేది ఒకటి ఉన్నది, అది వాక్కు. వాక్కుకి ఆధారమేమిటి? వాచ రుగ్రస. వాక్కుకి ఒక క్రమం ఆధారం. క్రమం తప్పకుండా మాట్లాడాలి. ఎక్కడ ఏది మొదలుపెట్టి ఏది ఆపుతున్నామో తెలియకుండా ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళితే ఉపయోగం లేదు కదా. ఒక క్రమ పద్ధతిలో మాట్లాడాలి. అందుకని క్రమం ఆధారము. రుచ సామరస. ఈ క్రమమునకు స్వరం ఆధారం. మనం సక్రమంగా మాట్లాడకపోతే ఏమర్థం అవుతుంది? ఒక్కొక్కటి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఎందుకని? వాడు మాట్లాడే స్వరం అపస్వరంగా ఉండడం వల్ల. స్వరము సక్రమంగా ఉంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు స్పష్టంగా అర్థం కావాలంటే నా మాటలో ఓ స్పష్టత కావాలి, ఉచ్చారణలో లోపం లేకుండా ఉండాలి, స్వరం బాగుండాలి. స్వరం బాగుండకపోతే ఇక్కడ కూర్చోలేడు ఒక్క క్షణం కూడా. ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళు వాడు కొనుక్కుంటున్నాడని పారిపోతారు. కొంతమంది కవిత్వం హృదయములను కదిలిస్తుంది, కొంతమంది ఉపన్యాసం మనస్సులోకి దూరిపోయి మనస్సుల్ని కదిలిస్తుంది, కొందరు ఉపన్యాసం కుర్చీల్ని కదిలిస్తుంది. కుర్చీలో ఉన్నవాడు ఒక తర్వాత ఒకటి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడంటే అర్థం, నాయనా నీ ఉపన్యాసం ఆపరా, నీ ఉపన్యాసం కంటే ఉపరి సన్యాసం బాగుందని అర్థం. కాబట్టి వాక్కుకి ఒక అద్భుతమైన స్పష్టమైన స్వరం అవసరం, దానికి సామము అని పేరు. సామ్ర ఉద్గీతోరస. ఈ సామమునకు అంటే స్వరమునకు ఓంకారం ఆధారం. ఆ ఓంకారమే ఈశ్వరుడు అని ఉపనిషత్తు చెబుతున్నది. ఇంత ఎందుకు చెబుతానంటే ఈ భూమి చుట్టూ అంత గొప్ప జలం ఉండాలి. ఈ జలమే సమస్త లోకాలకి మూల కారణం అవుతున్నది. జలంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి, నవరత్నములు ఉన్నాయి, బంగారం వెండి వంటి ఉన్నాయి, పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఈ జలము ఎప్పటికప్పుడు సూర్యకాంతి వల్ల ఆవిరి అయ్యి మేఘమై ఆకాశంలో చేరుతుంది. ఆ మేఘానికి చల్లగాలి తగిలితే అది వర్షం కురుస్తుంది. మళ్ళీ ఈ వర్షజలం నదులుగా, చెరువులుగా, బావులుగా మనందరికీ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ నదీ జలం అలా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు నది యొక్క మార్గాలు మార్చకూడదు తెలుసా. నదుల్ని మన ఇష్టం వచ్చినట్టు అటు మార్చి ఇటు మార్చి చేసామంటే కొంతకాలానికి నదుల యొక్క ప్రవాహం దెబ్బతిని సముద్రంలో కలవకపోతే మన వాళ్ళకు పెచ్చుంది. సముద్రంలో కలిసిపోతుంది, నది అంతా వేస్ట్ అవుతుంది అనుకుంటారు. అది వేస్ట్ కాదు, అదొక గొప్ప పేస్ట్. అది సముద్రంలో నది కలవాలి, సముద్రం మళ్ళీ ఆవిరవ్వాలి, అది మేఘం అవ్వాలి, ఆ మేఘం వర్షించాలి, ఆ వర్షం మళ్ళీ ప్రవాహ రూపంలో వెళ్ళాలి. కొంతవరకే మనం ఆనకట్టలు కట్టాలి. ఇష్టం వచ్చినట్టు ఆనకట్టలు కట్టి ఈ ప్రకృతి యొక్క వ్యవస్థ మొత్తం నాశనం చేస్తే జీవులకు అవస్థ ఏర్పడుతుంది, అప్పుడు మానవుడు ఉండడు. కాబట్టి ప్రకృతిని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా వికృతి చేయకూడదు, పాడు చేయకూడదు. ఇప్పుడు ఈ జలములు అందులో కలవాలి. ఇది ఒక సృష్టి యొక్క క్రమం, దీనికి చక్రము అని పేరన్నమాట. ఈ చక్రమును తెలియజేసేటటువంటిది సముద్రం కనుక ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సముద్రం. అందువల్ల ఒక వ్యక్తిని గొప్పవాడు అనడానికి వాడు సముద్రుడు అంత గొప్పవాడు అంటారు. ఈశ్వరుడి యొక్క మహిమ కూడా అనంతమైన సముద్రం వంటిది. ఆ పరమాత్మ యొక్క మహిమని సముద్రంతో పోల్చామని ఎందుకు అంటున్నామంటే అంతకంటే పెద్దది మనకు లేదు గనక. భగవంతుడు కూడా సముద్రుడి వలె అనంతమైన గంభీరమైన తత్వం కలిగిన వాడు. ఆ ఇద్దరి యొక్క తత్వం తెలియాలంటే మానవుడు నిరంతర సాధన చెయ్యాలి.
అటువంటి రత్నాకర తత్వం కలిగినటువంటి అర్ధనారీశ్వరుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి యుగయుగాలుగా ఎందరో తరించారు. వాళ్ళకి వ్యతిరేకంగా వెడితే వచ్చే నష్టమే నిన్న మనం ప్రారంభించుకున్నాం. పూర్వం హిరణ్యకశిపుడి యొక్క నలుగురు కొడుకుల్లో ఆఖరి కొడుకు యొక్క ఇద్దరు సంతానం కవలలు వాళ్ళు, వాళ్ళకి వెదలుడు ఉత్పలుడు అని పేరు అని చెప్పారుగా మీకు. వాళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తపస్సు చేశారు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరూ మాకు మరణము లేకుండా వరం కరుణించు ఓ విరించి నీ గురించి తపస్సు చేశామన్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాయనా ఎంత తపస్సు చేసినా మీరు ఎంత గొప్పవాళ్ళైనా మరణం లేకుండా వరం మాత్రం ఇవ్వను. మృత్యుర్జన్మవతాం వీర దేహే న సహజాయతే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరులారా, భూమి మీద జీవి పుట్టాక వాడికి వాడి మరణం కూడా వాడి తోకలా పుడుతుంది. అంటే ఒక మనిషి భూమి మీద పుట్టాడు అంటే వాడు పుట్టడం కాదు, వాడి చావు కూడా వాడితో పాటు పుట్టిందని అర్థం. మన మృత్యువు ఒక పక్షికి రెక్కవలే, కోతికి తోకవలే, ఎప్పుడూ వెన్నంటి వస్తుంది. అది మన నీడలాంటిది, అది మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండదట. మనకి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు మృత్యుదేవతే, వాడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మనకి తెలియదు వచ్చింది తెప్పలు, తెలియక మనమేమనుకుంటున్నాం, నాకు ఇంకా 25 లేక 30 50 నేను ఇంకో 40 బ్రతుకుతాను. పాపం ఒక ఆయన అయితే నేను గనక పూర్తిగా 60 సర్వీస్ చేస్తే నా జీతం 100,000 అవుతుంది, అప్పుడు వచ్చే పెన్షన్తో నేను హాయిగా ఏ టెన్షన్ లేకుండా బతుకుతాను అనుకున్నాడు. ఈలోపు ఈయన ఢామ్ అన్నాడు, ఇంకా పెన్షన్ ఏమిటాడు మొహం. వాళ్ళు ఆవిడ రోజు కూర్చుని ఈ పెన్షన్ కోసం ఆవిడ తిరిగేది, ఈయన ఉద్యోగం ఆవిడకి ఇచ్చారు. ఆవిడ రేపొద్దున ఎంతకాలం ఉంటుంది, రేపు ఆవిడ వెళ్ళిపోక తప్పదు. ఈ క్షణము మనం బ్రతికున్న క్షణం మాత్రమే మనది. క్షణము తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. పెర్మనెంట్ అనుకుంటున్నాం కానీ పెర్మనెంట్ అనేది అసలు ఈ భూమి మీద లేదు. అమాయకంగా పెర్మనెంట్ ఉద్యోగం, లేకపోతే పెర్మనెంట్గా ఏదో ఇల్లు కట్టుకున్నామండి. శాశ్వత గృహం అంటే పైగా శాశ్వత గృహ పథకం ఒట్టి భ్రమ. చిట్ట చివరికి మనకి మిగిలిన గృహం శ్మశానంలోనే, ఇంకెక్కడా గృహం లేదు. అక్కడికి మాత్రం తీసుకుపోతారు, మనం వద్దన్న అక్కడికి పట్టుకుపోతారు. ఆ తర్వాత మన అదృష్టం బాగుంటే అక్కడ నుంచి పుణ్యం చేస్తే, ఇలాంటి పురాణాలు శ్రద్ధగా వింటే కైలాసం వంటి లోకానికి పెడతాం, ఈశ్వర సేవ చేస్తే కైలాసానికి పెడతాం, లేదా ఇంకొంచెం ఏవో కాస్తో కోస్తో మంచి పని చేస్తే స్వర్గానికి పెడతాం, లేకపోతే అధపాతాళానికి పోయి ఘోర నరకాలలో దుర్భరమైన ఆవేదన పొంది తిరిగి భూమి మీద గుడ్డిగా కుంటిగా రకరకాల జన్మలు ఎత్తుతారు. చూస్తున్నాగా మన కళ్ళ ముందు, పాప అప్పటిదాకా చక్కగా ఇష్టకామేశ్వరి దగ్గర అందంగా కోడి కనపడింది, కళ్ళ ముందు వాడు బర్రును కోసిపారేశాడు కత్తిపెట్టి. ఇప్పుడు కోడికి అది బోడయ్యింది, రేపొద్దున వీడి బతుకు అంతే. కాబట్టి మనకి నిత్యం పక్కన ఉండదు ఎవరు, నిత్యం సన్నిహితో మృత్యుహు, అసలు సిసలైన మృత్యువు మనకి మిత్రుడు అనమాట, వాడు పక్కనే ఉంటాడు. మృత్యువు లేని జీవితం నేను ఎంత తపస్సు చేసినా ఎవరికీ ఇవ్వను, ఇది మానవ సహజం, జీవ సహజం. ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు ఆయన. మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 మృత్యువు తప్పదు. ఓ వెదలుడు ఉత్పలుడు అని పేరు కలిగిన హిరణ్యకశిపుని మనువలారా, మీకు ఇంకేం వరం కావాలని ఇస్తాను, మరణం లేకుండా చావు లేకుండా వరం మాత్రం నేను ఇవ్వని, ఇది కుదరదన్నాడు ఆయన. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మనిషి పుట్టాక ముందు బుల్లి పిల్లాడి కింద పుడతాడు, క్రమక్రమంగా యౌవనంలో అడుగు పెడతాడు. బాల్యం యౌవనం, ఈ బాల్యంలో ఉన్నప్పుడు ముద్దులు ముచ్చట్లు చాలా బాగుంటాయి. ఒక 8-5 వరకు ముద్దులు, ఆ తర్వాత మళ్ళీ మొద్దులు, స్కూల్కి వెళ్ళడాలు, గందరగోళాలు. మళ్ళీ ఈ యౌవనంలో ఎన్ని యాతనలో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. వీడు వాళ్ళకి వాళ్ళ వీళ్ళకేసి ఒకళ్ళకేసి ఒకళ్ళు పువ్వులు విసురుకోవడం, ఉత్తరాలు రాసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం, ఇందులో ఈలోపు ప్రిన్సిపాల్స్ రావడం, నెత్తి మీద 2 మట్టికాయలు పట్టడం, వీళ్ళకి మెమోలు ఇవ్వడం, ఎన్ని ఈ యవ్వనం కొంతకాలం, ఆ తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ నుంచి ఉద్యోగమో సద్యోగమో వ్యాపారమో ఇంకో దాంట్లో ప్రవేశిస్తాడు. ఇక కొంతకాలం పాటు ఈ పెళ్ళాం బిడ్డలు పోషించడానికి పూర్తిగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మానవ జీవితం గాడిదతో సమానం అని చెప్పారు. నేను గసుమ శంకరాచార్యులు వారు చెప్పారు, మనం చేస్తున్న పనులు అవే, అందరం అంతేగా ఇంచుమించుగా. పెళ్ళి అయ్యాక భార్య మీద అభిమానం ఉంటే, నువ్వు మొయ్యకే బాబోయే నా బ్యాగ్ వీడే వస్తాడు పాపం, వీడి బరువు ఏమో ఇతరులు పోసారు ఇంతకాలం, ఇంక ఎంత ప్రేమో. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు చూసి ముద్దు పెట్టుకుని మురిపాలు చూపిస్తూ ఆ పిల్లాన్ని నెత్తిమీదట్టుకుని మోసి, ఈ విధంగా మనిషికి తెలియకుండానే తన పుత్రుడో పౌత్రుడో పుత్రికయో బంధువులో ఈ వ్యామోహం. కాబట్టి పిల్లల్ని మోస్తాడు, భార్యను మోస్తాడు, సంసార బాధ్యత మోస్తాడు, వాళ్ళ బరువులన్నీ వీడే మోస్తాడనమాట. ఎంతో ప్రేమ. పొరపాటును కూడా మళ్ళీ ఆఫీస్కి వెడితే అక్కడ ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టాలంటే టింగ్ అని బెల్లగొట్టి అటెండర్ థీ అంటాడు, ఇంటికి వచ్చేసరికి వీడు అటెండర్ అవుతాడు, అటెండ్ అవుతాడు. ఈ విధంగా ఈ వ్యామోహంతో బ్రతుకుతున్నాడు కనుక, ఈ సంసారం అనే ఒక బరువుని మోస్తున్నాడు కనుక వీడి గాడిద అన్నారు 50 ఏళ్ల దాకా. ఇంకా 50 ఏళ్ల దగ్గర నుంచి మార్పులు వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ పిల్లల్ని పెళ్ళిళ్ళు చెయ్యాలి, మళ్ళీ వీళ్ళ బరువులు బాధ్యతలు. ఇది అయ్యాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం మళ్ళీ వీడు కాసేపు కోతి కింద మారిపోతాడట. వృద్ధాప్యంలో ఇంచుమించుగా వానర జీవితం గడుపుతాడని ఉపనిషత్తులు చెప్పాయి, నేను చెప్పలేసమ్మా. మళ్ళీ ఈ చెప్పిందంతా వేదం వ్యాసులు వారు, మీకు అనుమానం వస్తే ఆయన అడగండి, నన్ను అడగండి. ఖచ్చితంగా అలాగే ఉంటున్నాం మనకు తెలియకుండానే, అలా చూడడం ఇలా చూడడం, ఎగరడాలు గంతులు వేయడాలు, ఒకటో క్లాస్ పిల్లలు అయిపోతారన్నమాట వీళ్ళకి. వార్ధక్యం వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ ఎక్కువ మంది, ఏదో మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, సహజంగా మానవులు ఎందుకో వార్ధక్యంలో చెప్పలత్వం వస్తుంది అన్నమాట, చంటి పిల్లల లక్షణం వస్తుంది, మనవులతో సమానంగా ఆడుకుంటారు. నేను కళ్ళారా చూశాను, ఈ మధ్యన ఒక మనవుడు వచ్చాడు తాతగారి దగ్గరికి. తాతగారు తాతగారు మీరు బఠానీలు తినగలరా అని అడిగాడు. తినలేనరా, నా పళ్ళన్నీ ఊడిపోయాయి, నెప్పులు పుడుతున్నాయి, అందులో కొన్ని కట్టుడు పళ్ళు, అందుకని జంతికలోటి బఠానీలోటి తినలేను, నవ్వలేనరా, ముసలాండి అయిపోయాను అన్నాడు తాతగారు. వెంటనే ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా, అయితే తాతయ్య నా దగ్గర ఈ బఠానీలు జంతికలు ఉన్నాయి, వీటిని కాసేపు నీ దగ్గర దాచు, నేను క్రికెట్ ఆడుకోవడానికి పోతాను అన్నాడు. తాతగారు అందుకు మనకొచ్చాడు, అందుకు అడిగాడు వాడు. వాడు క్రికెట్కో ఆడుకోవడానికో పోతున్నాడు, ఆ ఆడుకోవడానికి వెళ్ళొచ్చేదాకా ఈ జంతికలో ఈ బఠానీలో ఇంకా ఎవరి దగ్గర పెడితే, నా దగ్గర పెడితే నేను తినేస్తాను. వాడికి అది భయం, నా పళ్ళు కొంచెం గట్టిగా ఉన్నాయిలేండి అందుకని. అదే తాతగారిని వాడు అడిగాడు, నీ పళ్ళు గట్టిగా ఉన్నాయంటే ఏమి నాయన, పళ్ళు కదిలిపోతున్నాయి, కట్టుడు పళ్ళు అన్నట్ట. అయితే నీ దగ్గర ఉంటే ఈ బఠానీలకి జంతికలకి భద్రత గ్యారంటీ సెక్యూరిటీ, దాచు ఆడుకుని వస్తాను తర్వాత ఇయ్యన్నట్ట. ఆయన ఈ మొత్తం పుచ్చుకుని తాతగారు వాడు బ్యాట్ పుచ్చుకుని వెళ్ళిపోగానే తన పెళ్ళంకేసి తిరిగి, ఆ ఇంట్లో నేను ఉపన్యాసానికి ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నాను అనమాట, ఓ వారం రోజుల పాటు నాకు ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో అట్టే పెట్టుకుని రోజు ఉపన్యాసానికి తీసుకెళ్ళేవాడు ముసలాయన. ఆయన నేను చూస్తూ ఉండగానే పక్క గదిలోంచి పెళ్ళాన్ని పిలిచి, చూసావటే మనవడికి ఎంత లోకు అయిపోయాను, బఠానీలును జంతికలు నేను తినలేనని నా దగ్గర దాచడానికి ఇస్తాడా వీడు, ఆ లోపల ఉన్న రాయి ఇలా పట్టాలన్నాడు, కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఆ ఇంట్లో రాయి ఉంది, ఆ రాయి తెప్పించి బఠానీలు జంతికలు పటపటపట కొట్టేసి గ్లాసులో పోసి నీళ్లు పోసి కలిపి తాగేశాడు. ఇంకే చెప్పలత్వం అంటే, అంటే ఏంటి, మనవడితో సమానం పంతం, వాడు వచ్చాక నేను తినలేనంట, వా తిన్నాన్రా మీ తాతన్రా అని మేషం వెలేశాడు అని, లేని మేషాన్ని. కాబట్టి క్రమక్రమంగా తెలియకుండానే అనేక లక్షణాలు వస్తాయి. చిట్ట చివరికి వచ్చరికి మంచం మీద పడిపోతాడు, ఎందుకు పరిగి రాకుండా అయిపోతాడు, జీవి భ్రష్టుడైపోతాడు. కాబట్టి పుట్టడం, బాల్యం, యవ్వనం, ఆ తర్వాత మంచి ప్రౌఢ వయ పరిపాకం, వార్ధక్యం, వార్ధక్యం తర్వాత శరీరం విడిచిపెట్టడం, శరీరం విడిచిపెట్టాక ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, మళ్ళీ తిరిగి భూలోకంలో పుట్టడం, దీనికి సంసార చక్రము జనన మరణ చక్రం అంటారు. పుట్టాడంటే చస్తాడు, చచ్చాడంటే పుడతాడు, ఈ రెండూ తప్పవు. ఈ పుట్టుక చావు రెండూ లేకుండా ఉండాలంటే అలా చేసేటటువంటి అపూరతత్వం పార్వతీ పరమేశ్వరుల తత్వం. అందుకే వాళ్ళని గట్టిగా పట్టుకున్నానంటాడండి శంకరాచార్యులు వారు శివానందలహరిలో, నా మనస్సు ఒక కోతి, ఈ దౌర్భాగ్యపు కోతి నీతో పాటు పట్టుకుపోయి నన్ను అనుగ్రహించు అంటాడు ఆయన. మాగచ్చస్త మితస్తతో గిరిశభో మయ్యే వాసంకురు స్వామి ఆది కిరాత మామక మనఃకాంతారసీమాంతరే వర్తల్తే బహుశో మృగాః మదజుషో మాత్సర్య దోషాదయః తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. శివుణ్ణి ఇలా ప్రార్థించాలి. శివుడు కిరాతక రూపంలో ఒకప్పుడు అర్జునుడిని అనుగ్రహించాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వడానికి అమ్మవారు అయ్యవారు బోయవాళ్ల వేషం వేసుకుని భూలోకానికి వచ్చారు. అంటే శివుడు ఎవరన్నమాట, ఆది కిరాతకుడు. ఓ కిరాతక, నువ్వు అక్కడ ఇక్కడ అడవుల్లోకి వెళ్ళి జంతువుల్ని వేటాడితే వచ్చే లాభం ఏమైనా ఉందా? ఈ మధ్యన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు జంతువుల్ని వేటాడితే జైల్లో పెడుతున్నారు. నువ్వు ఎంత కిరాతకుడివైనా నువ్వు కిరాతక రూపంలో జంతువులు వేటాడితే నీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి అక్కడ ఇక్కడ తిరగకుండా నేను నీకు ఒక అడవి చూపిస్తాను, ఆ అడవిలోకి వెళ్ళు. ఏమిటా అడవి? మామక మనఃకాంతార సీమాంతరే, నా మనస్సే అడవి అన్నాడు ఆయన. నిజంగా మనందరి యొక్క మనస్సు ఒక భయంకరమైన అడవి. బయట అడవిలో సింహాలు పులులు ఉంటే ఉండొచ్చు, ఇప్పుడైతే అసలు ఏమున్నాయో లేవో తెలియదు. కానీ నా మనస్సు అనే అడవిలో కూడా కొన్ని క్రూరమృగాలు ఉన్నాయి. నా మనస్సు అనే అడవిలో ఉన్న క్రూరమృగాలు ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 భయంకర మృగాలు ఉన్నాయి. ఈ మృగములను నేను ఎంత కష్టపడినా వేటాడలేకపోతున్నాను. నువ్వు ఒక్కడివే వేటాడగలవు, ఎందుకంటే నువ్వు కిరాతకుడివి, నీ దగ్గర విల్లుంది గనక, నీ దగ్గర పాశుపతాస్త్రం ఉంది గనక, పినాకమనే విల్లుంది గనక, నీ పక్కన అమ్ముంది గనక. నువ్వు కిరాతకుడివి, ఈ మనస్సు అనే అడవిలో తిరిగి హాయిగా వేటాడు. వేటిని ఈ కామక్రోధాదుల్ని వేటాడి. నీకు వేటాడిన లాభం నాకో? నా మనస్సులో ఉన్న ఈ కామక్రోధాలు నువ్వు వేటాడావు గనక నేను పవిత్రుండైపోతాను, ప్రశాంతంగా ఉంటాను, సత్వగుణంతో ఉంటాను. ఈ విధంగా నా మనస్సులో వేటాడు, బయట కాదంటాడు ఆయన. తద్వారా మనం తరిస్తాం గనక, లేకపోతే తరించము గనక. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే కామక్రోధాదులు పోవాలి, పోవాలంటే శివుడు హృదయంలో తిరగాలి, తిరగాలంటే ఇంత చమత్కారం చేశాడు ఆయన. అందుకని ఇప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, ఓ వెదల ఉత్పల, ఈ పుట్టడం పెరగడం చావడం అనే చక్రం ప్రతి జీవికి తప్పదు గనుక మరణం లేని వరం మీకు కరుణించి ఇవ్వలేని ఇంకేదైనా వరం కోరుకోండి అనగానే వాళ్ళు బాగా ఆలోచించారు. స్త్రీ బంతితో కొడితే, అది కూడా పూల బంతితో కొడితేనే మాకు చావు రావాలి. ఆ పూల బంతి మామూలు పూల బంతి అయి ఉండకూడదు. భూలోకంలో బంతి పువ్వులు, తామర పువ్వులు వంటి ఎన్నో పువ్వులు ఉన్నాయి. కానీ మనస్సు నుంచి పువ్వుని సృష్టించి ఆ మనస్సు నుంచి బయటికి తీసిన పువ్వుతోటి ఒక బంతిని తయారు చేసి ఆ బంతితో స్త్రీ మమ్మల్ని కొడితే ఆ దెబ్బకి మాకు చావు రావాలి, ఇంకా ఎవరి వల్ల ఏ ఆయుధం వల్ల చావు లేకుండా వరమిమ్మని కోరారు వాడు. ఎవడన్నా మనస్సులోంచి పువ్వుని సృష్టించగలడా? ఒకసారి ఆలోచించండి. ఏదో భూలోకంలో అంటే మొక్కలు వేసి ఈ రకరకాలైనటువంటి పువ్వుల్ని మనం సృష్టించవచ్చు, ఆ పువ్వులని ఓ ముద్ద కింద బంతి కింద తయారు చేయొచ్చు. మనఃపుష్పముతో ఒక పూల బంతిని తయారు చేసి ఆ బంతితో స్త్రీ కొడితేనే నాకు చావు రావాలి, ఇంకా ఏ విధంగానూ చావు రాకూడదు అని వాళ్ళు ఇద్దరు వరం కోరారు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, భలే తెలివైన వాళ్ళు మీ రాక్షసులు, ఏదో రకంగా చావు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఇన్ని రకాల వరాలు అడుగుతారు. మీరు అడిగినట్టే వరం ఇస్తున్నాను. మిమ్మల్ని స్త్రీ చంపుతుంది, బంతితో కొడితేనే మీరు చస్తారు, అది పూలబంతి అయి ఉండాలి, ఆ పువ్వులు మనస్సు నుంచి ఆ స్త్రీ సృష్టించాలి, అంతే కదా, అలాగే ఇచ్చాను వరం. మీరు చాలా కాలం పాటు సుఖంగా జీవిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమండలం మీద ఎంత గొప్పవాడైనా శివుడు జోలికి వెడితే మాత్రం వాడు నాశనం అయిపోతాడు. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కలిసి ఉంటారు, అర్ధనారీశ్వరులు వాళ్ళు. వాళ్ళ జోలికి వెళ్ళి అనవసరంగా మీరు నెత్తి మీదకి మృత్యువు తెచ్చుకోకండి. అర్ధనారీశ్వరుల జోలికి వెళ్ళనంత వరకు ఈ తోటి మీరు గర్వించకుండా మీకు మరణం ఉండదు గనక, మీకు మంచి బలం వస్తుంది గనక, మీకు అంత తేలిగ్గా చావు ఉండదు గనక సుఖంగా మీరు బతకండి, ప్రజలకు ఉపకారం చేయండి. ప్రజా ఉపకారం చేసేవాళ్ళు, ప్రజలకి మేలు చేసేవాళ్ళకి ఎప్పటికీ చావురాదని హెచ్చరించి బ్రహ్మదేవుడు మాయమైపోయాడు. వీళ్ళు పక్కపక్క నవ్వారు. మేము ఎంత కష్టపడి తపస్సు చేసి మరణం లేకుండా వరం ఎందుకు పొందాము? అంటే ప్రజల్ని పీడించడానికి, అందరినీ చావగొట్టి గొప్ప సింహాసనం మీద కూర్చుని 3 లోకాలు పరిపాలించాలనే ఉద్దేశంతో తపస్సు చేశాం. కానీ ఇంత కష్టపడి తపస్సు చేసి వరాలు పొంది జనాలకి సేవ చేయడానికే అబ్బే అనుకున్నారు వాళ్ళు. అసలు ఈ రాక్షసులందరికీ ముందుగా దేవతలంటేనే కసి. అందుకని ముందు దేవలోకం మీదకి దండయాత్రకు వెళ్ళారు, దేవతల్ని తన్ని తరిమవతల పారేశారు. ఆ తర్వాత ఇక వాళ్ళు విజృంభించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని జాతుల్ని జయించారు. సుర, సిద్ధ, సాధ్య, నర, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులందరినీ కకావికలపాలు చేశారు. పాపం ఇంద్రుడు, ఆయన భార్య, ఆయన పిల్లలు ఈ శ్రీశైల క్షేత్రంలో తలదాచుకున్నారట. పోతన గారు అయితే ఎంత బాగా రస్తాడోనండి వామనావతార ఘట్టంలో. ఎండకల్ నెర్రుగని ఇంద్రుని ఇల్లాలు పలుపల్ చలను జాలిబడియ నేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భ కుల వెంట చనిరి నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగనేడు. ఎప్పుడు అంతఃపురంలో ఎండముఖం చూడకుండా సుఖంగా గడిపినటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ భూలోకానికి వచ్చి అడవులలో శబరులు వేసుకున్న పాకలు ఉన్నాయి. కిరాతకులంతా కూడా ఈ ట్రైబల్ వాళ్ళంతా పాపం గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలకి చూరు ఉందిట, ఆ చూరు కింద అరుగుల మీద పడుకుందిట ఆవిడ. అందుకే పలు పంచలను జాలిబడి అనేడు అంటాడు. పంచ అంటే చూరు అనమాట. చూరు కింద దాక్కుంది ఆవిడ. పూర్వం ఇళ్లకు ముందు చూరుని ఉండేది, ఇప్పుడు అసలు చూరులు ఎక్కడున్నాయి అపార్ట్మెంట్లు వచ్చాక. ఇక ఎంతో గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి వాళ్ళు ఈ కోయి వాళ్ళ పిల్లలతో కలిసి నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహ కుర్రం తిరగడం మొదలుపెట్టారు. మూడు లోకాలని పరిపాలించే ఇంద్రుడు ఆ త్రిభువన సామ్రాజ్య వైభవం విడిచిపెట్టి అడవుల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మొత్తం దేవతలంతా గతి లేకుండా అయిపోయారు. అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వేమో ఈ రాక్షసులు తపస్సు చేస్తే వరాలు ఇస్తావు, వాళ్ళేమో ఆ వరంతో కండకావరం పెరిగి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, చూసావా భూలోకంలో యజ్ఞములు సాగుతున్నాయా, ఒక్కచోట పాఠశాలలు ఉన్నాయా, మానవులందరినీ ఈ రాక్షసులు నోట్లో వేసుకుని బొక్కేస్తున్నారు, పులిహార మెతుకులు నవిలినట్లుగా మానవుల్ని నవ్వులుతున్నారు వాళ్ళు. మనకు ప్రసాదంగా అప్పుడప్పుడు పులిహార చేస్తారు చూసారా, అబ్బా పులిహార ఎంత టేస్ట్గా ఉంటుందో. పులిహార మెతుకులు లాంటి వాళ్ళం మనం రాక్షసులకి. వాళ్ళు లేరు గనక మీరు నా ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటున్నారు, నేను చెబుతున్నాను, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం పులిహార మెతుకులేమే మన బతుకు మెతుకు, అంతటి దుర్మార్గులు వాళ్ళు. ఈ విధంగా ప్రజల్ని తింటున్నారు, జంతువుల్ని తింటున్నారు, దేవతల్ని పీడిస్తున్నారు, పన్నగుల్ని పీడిస్తున్నారు, అందరినీ పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి మాకు ఎప్పటికైనా విముక్తి ఉంటుందా, వీళ్ళని ఎవరు సంహరిస్తారు అనగా అప్పుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు అన్నాడు, వీళ్ళని అంత తేలికగా ఎవరూ చంపలేరు, వాడికి అంత గొప్ప వరం ఇచ్చాను, స్త్రీ చంపాలి అదో పెద్ద ప్రాసెస్, మీరు తక్షణం శ్రీశైలానికి వెళ్ళండి, భ్రమరాంబాదేవిని మల్లికార్జునుడిని భక్తితో మూడు రోజుల పాటు రాత్రిపూట 12 గంటల నుంచి 1 గంట వరకు అర్చన చెయ్యండి. ఇప్పటికి కూడా రాత్రిపూట 12 గంటల నుంచి 1 గంట వరకు దేవతలు స్వర్గం నుంచి వచ్చి పాతాళ గంగా జలంతో అభిషేకం చేసి పూజిస్తారు అని మనకి కాశీఖండం చెబుతోంది. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది, చాలా పర్యాయాలు చెప్పాను నేను. స్కాంద పురాణంలో కాశీ మహిమలో ఈ శ్రీశైల మహిమ చాలా అద్భుతంగా అగస్త్యుని ద్వారా మనకి అందింది. అగస్త్యుడు లోపాముద్ర అనే ఒక భక్తురాలు తన భార్యని శ్రోతగా చేసుకుని మొత్తం ఈశ్వరుడి యొక్క మహిమని వర్ణించాడు. ఆయన పేరుకది కాశీఖండం, అందులో దాదాపు 400 శ్లోకాలలో శ్రీశైల మహిమనే వర్ణించారు. అందులో చెప్పారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ 12 గంటలకి దేవతలంతా టంచనుగా టైం అంటే టైంకి వచ్చేస్తారు స్వర్గం నుంచి ఈ శ్రీశైలానికి. వాళ్ళు మనకి కనపడరు, సూక్ష్మరూపంతో వచ్చి పాతాళ గంగా జలాన్ని వాళ్ళ దగ్గర ఉన్న బంగారు పాత్రలతో పట్టుకొస్తారు. ఆ బంగారు పాత్రలతో పాతాళ గంగా జలాన్ని పట్టుకొచ్చి లోపలికి చేరతారు. వాళ్ళు అదృశ్య రూపంతో శివలింగం మీద పోసి, మల్లికార్జున లింగం మీద పోసి ఆ నీళ్లతో అభిషేకం చేసి ఆ నీరు తీర్థంగా తీసుకుని మళ్ళీ 1 గంట దాటిన తర్వాత కొన్ని పువ్వులు కూడా దాని మీద పెట్టి అదృశ్యమైపోతారు. అందుకే నేను నా 8వ ఏట ఇక్కడికి వచ్చాను, అంటే ఇంచుమించుగా 1974వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఆ రోజుల్లో అసలు ఎంతసేపు గుళ్ళో కూర్చునేవాళ్ళమండి బాబా, అవి గోల్డెన్ డేస్, ఓల్డెన్ డేస్ సార్, గోల్డెన్ డేస్ అనేవారు. అసలు లోపలే కూర్చునేవాడు నేను. 1/1/66లో పుట్టాను, 74లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో హాయిగా లోపల అలా ఎంతసేపు కూర్చున్నా ఎప్పుడు బయటికి గెంటేవాళ్ళు ఉండేవారు కదా, ఎందుకని అంత జనం లేరు కనుక. ఇప్పుడు కనుక మిమ్మల్ని అందరూ అలా కూర్చోబెడితే మిగతా జనం అంతా అంతే. ఇప్పుడు ప్రభంజనం అయిపోయింది జనం. అందుకని ఏమన్నారు, కలియుగంలో లిప్తకాలం అంటే కంటి మీద రెప్ప పడే లోపు నువ్వు చూస్తే చాలు, అంతకంటే ఎక్కువసేపు చూడక్కర్లేదన్నారు. కలియుగములో మానవులకి ఈశ్వర దర్శనం ఎంతసేపు చాలు, కంటి మీద రెప్పపాటు ఉంటుంది కదా, ఇలా రెప్ప వేసి తెరిచేలోపు ఒక క్షణకాలం లిప్తకాలం మనం ఈశ్వరుడు చూస్తే అది 1000 ఏళ్ల పాటు ఆయనకు అభిషేకం చేయడంతో సమానం. ఎందుకంటే కలియుగంలో మానవులు ఎక్కువైపోతారు, జనం పెరుగుతారు, ఇంతమంది జనాన్ని లోపల కూర్చోబెట్టడం కుదరదని వేదవ్యాసుల వారు మనకి సులభోపాయం చెప్పారు. కలవు అంటే కలియుగమునందు లిప్తకాలం ఈశ్వర దర్శనం చెయ్యండి. అందుకే లోపలికి వెళ్ళినప్పుడు కబుర్లు చెప్పకండి, ఫోన్లు పెట్టుకెళ్ళకండి, అలా చూస్తూ వెళ్ళిపండి అంతే. ఆ కాసేపు మీరు ఈశ్వరుని చూశారంటే, మల్లికార్జునుడు చూశారంటే 1000 ఏళ్ళు లోపల కూర్చుని అభిషేకం చేయడంతో సమానమవుతుంది. ఎంత సులభోపాయం చెప్పాడండి వ్యాసుడు మనకి. కలియుగ మానవుల యొక్క లక్షణం తెలుసు కనుక, మన బాధలు తెలుసు కనుకే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సులభం చేశాడు. ఆయన చేయలేదు ఇది. నిజానికి వ్యాసుడు పురాణంలో రాసిన చెప్పింది ఎవరు, మొత్తం శివపురాణం అంతా నందీశ్వరుడు బ్రహ్మకి చెప్పాడు, బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు, నారదుడు వ్యాసునికి చెప్పాడు, వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు, ఈ గ్రంథమును సూతుడికి చెప్పాడు, సూతుడు సౌనకాదులకి చెప్పాడు, నేను మీకు చెప్పాను. కాబట్టి మొత్తం మీద ఇదంతా ఒక పరంపరాగతం. నందీశ్వరుడు ఈ సులభాన్ని మనకి చెప్పాడు. కాబట్టి కలియుగంలో మీరు రోజు ఏమండి మాకు స్పర్శ దొరకట్లేదండి, దర్శనమే కానీ స్పర్శనం ఉండడం లేదండి అని ఏం బెంగపెట్టుకోకర్లా. లిప్తకాలం అన్నాడు. ఆ లిప్తకాలం మాత్రం శ్రద్ధతో చూడండి, భక్తితో చూడండి. అంతేగాని పెళ్ళాని ఏమే రావే తోసేస్తారు తోసేస్తారంటే నిన్ను తోస్తారు, ఆవిడ బాగానే చూస్తుంది. అందుకే ఆ లోపల ఉన్నప్పుడు ఇంకా పక్కన భార్య ఉందా, పిల్లాడున్నాడా, పిల్ల ఉందా, పరుసు ఉందా, సెల్ ఉందా, ఇవేం మర్చిపోండి. సెల్ఫీలు మానేయండి. మాయదారి సెల్ఫీలు ఎందుకు వచ్చింది, ఈ సెల్ మిమ్మల్ని హెల్లకి తీసుకెడుతుంది. ఆ కాసేపు సమస్తం విడిచిపెట్టి పూర్తిగా ఈశ్వరుడి మీద మనస్సు లగ్నం చెయ్యాలి. ఏకాగ్రచిత్తులమై ఆ క్షణకాలం చూశామంటే ఆ క్షణం మనకి అనుక్షణం ఈశ్వర దర్శనంతో సమానమైనటువంటి మోక్షాన్ని, పవిత్రతని, ఇంకా అనేక రకాలైన శక్తుల్ని ప్రసాదిస్తుంది. అసలు ఆయన అంతసేపు చూడగలమా మనం? నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, కైలాసం నుంచి ఈశ్వరుడు మీ ఎదురుగుండా దర్శనమిస్తే, ఎదురుగుండా నిలబడితే మీరు ఎంతసేపు ఆయన చూడగలరు? ఆయన చూడలేరు. ఎందుకంటే ఆయన కోటి సూర్య ప్రభాభాసమానుడు, కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతితో ఉంటాడు. ఆయన్ని మన కళ్ళతో చూస్తే కళ్ళు పేలిపోతాయి. అందుకనే ఈశ్వరుడు ఎవరికైనా దర్శనమిస్తే ఈ చర్మచక్షువులు బదులుగా దివ్య చక్షువులను ఇస్తాడు, దివ్య నేత్రాలు ఇస్తాడు. ఆ దివ్య నేత్రములతో చూడగలం, కానీ ఈ నేత్రాలతో సరాసరి ఈశ్వరుడు భూమికి వస్తే చూడలేం మనం. అందువల్ల ఎక్కువసేపు చూడలేమనే ఒక బెంగ కూడా మనకు అక్కరలేదు. ఎప్పుడూ కూడా ఈ క్షేత్రానికి వచ్చామంటే తెల్లవారుజామున వచ్చేటటువంటి దర్శనం చాలా గొప్ప దర్శనం అన్నమాట. ఎందుకు చెప్పానంటే, ఇందాక మీకు రాత్రిపూట దేవతలంతా 12:30 అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కొన్ని పువ్వులు దాని మీద పెడతారు. దేవతలకి ఇక్కడికి భూమికి వచ్చాక పాదధూళి ఉంటుంది, ఆ ధూళి శివాలయంలో పడుతుంది. శివాలయంలో పడగానే మనం తెల్లవారుజామున వెళ్ళామంటే ఆ దేవతల పాదధూళి మనకి తగులుతుంది. అందుకే ప్రాతకాలంలో దర్శనం చేసుకుంటే ఇటు శివ దర్శనం, దేవతల యొక్క పాదధూళి దర్శనం రెండూ మనకు అవుతాయి, తద్వారా తరిస్తాం. ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే 8 ఏట ఇక్కడికి వచ్చాను. ఆ రోజుల్లో చాలాసేపు లోపల ఉన్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆనాడు ఒక మహానుభావుడు ఉండేవారు. ఈనాడు నాకు ఆ పేర్లు గుర్తులేవు, కానీ అక్కడ ఉన్నాను. అప్పుడు నాకు ఒక గొప్ప శ్లోకం వచ్చింది. నేను 8 ఏట రాసిన ఒక శ్లోకం అన్నమాట. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైహి ప్రశస్తమనుభిహి కృష్ణోదకేనాపిచ తత్తత్పాద రజః ప్రపూత ధరణీ స్పర్శాభిపూతా వయం హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయ్యంబికా వల్లభ. ప్రభు మల్లికార్జున, రాత్రౌ అంటే రాత్రి యందు మునీశ్వరులు, దేవతలు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అర్ధరాత్రి వేళ నిన్ను అర్చించటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కృష్ణోదకేనాపిచ ఈ కృష్ణానది జలాలు పట్టుకొచ్చి దాంతో నిన్ను అభిషేకం చేస్తారు. ప్రశస్త మనుభిహి వేదమంత్రములతో నిన్ను అర్చిస్తారు. దేవతలు కంఠం ఎత్తి మంత్రం చదివితే ఎంత బాగుంటుందండి. వాళ్ళకి మునీశ్వరులకి దేవతలకి కంఠమే వరం. ఒక్కొక్కడికి భగవంతుడు కంఠం ఇస్తాడు. ఒక్కొక్కడు మంత్రం చదువుతూ ఉంటే ఈశ్వరుడు అందులోంచి బయటకు వచ్చేస్తాడనమాట.
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని మంచి కంఠస్వరంతో మునీశ్వరులు చదువుతూ ఉంటే ఆ మంత్రమునకు దేవతలు దిక్కుండా ఉంటారా? అందువల్ల దేవతలు మునులు అర్ధరాత్రి వేళ కృష్ణానది జలం పట్టుకొచ్చి వేదమంత్రములతో నిన్ను అభిషేకం చేస్తారు. తర్వాత సుమయీ పుష్పములు కూడా నీకు సమర్పిస్తారు. వాళ్ళంటే దేవతలు, ఋషులు కాబట్టి కంఠముంది, మంత్రం చదువుతారు. మహిమ ఉన్నది, కృష్ణానదీ జలం పట్టుకొచ్చి అభిషేకం చేస్తారు ఎవరికీ కనపడకుండా. దేవలోకం నుంచి తెచ్చిన పువ్వులతో నిన్ను పూజిస్తారు. మరి మేము మానవులం, మా దగ్గరే ఉన్నది ఇవ్వడానికి ఒక్కటే ఒక్క పని మాత్రం చేస్తాం. వాళ్ళు వచ్చి వెళ్ళి నిన్ను అభిషేకం చేసిన వెంటనే మేము వస్తే తత్తత్ వారి వారి యొక్క పాదరజహ పాదముల కింద ఉన్న దుమ్ముతోటి మేము పవిత్రులమవుతాం. అందుకే ఇక్కడికి మహాత్ములు రావాలి. వ్యాసుడు ఏమన్నాడో తెలుసా? ఇక్కడికి మహాత్ములు వచ్చి అర్చన చేసి పెడితే, పీఠాధిపతులు వస్తే పురాణములు చెబితే వారి పాదధూళితో ఈ క్షేత్రం కూడా పవిత్రమవుతుందట. క్షేత్రానికి ఆ శక్తిని నేను ఇస్తున్నానన్నాడు శివుడు. అందుకనే పూర్వం ఋషులు వస్తే ఋషులు పూజ చేసి వెళ్ళిన వెంటనే ఆ నేల మీద పొర్లిగింతలు పెట్టేవాళ్ళట మహానుభావులు. ఆ ఋషుల పాదధూళితో వీళ్ళు పవిత్రులు అవుతారు. అందుకని నేనేమన్నాను, దేవతలు పూజ చేసి వెళ్ళిన వెంటనే గుళ్ళోకి వచ్చే భాగ్యం నాకు ప్రసాదించు, అప్పుడు వారి పాదధూళి నాకు తగులుతుంది, మేము కూడా పవిత్రులం అవుతాం. ఇక నా దగ్గరేముంది, నేను పద్మాకరం, నా పేరు పద్మాకరం, నాకు హృదయ పద్మం తప్ప ఇంకేం లేదు. అందుకని హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయ్యంబిక వల్లభ. ఓ అంబికా వల్లభ, ఓ పార్వతీ వల్లభ, భ్రమరాంబిక వల్లభ, నా దగ్గర హృదయ పద్మం తప్ప మరేమీ లేదు. నా మనస్సనే పద్మమును నీకు సమర్పిస్తున్నాను, దీనిని సేకరించి నన్ను అనుగ్రహించు అని ఎప్పుడో 8 వయసులో చెప్పిన శ్లోకం ఇది, ఈ క్షేత్రంలో చెప్పిన శ్లోకం. కాబట్టి ఎందుకు చెబుతానంటే, మహానుభావులైన ఋషులు ఎలా వస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకీ ఈ విదల ఉత్పలుల యొక్క బాధ తట్టుకోలేక దేవతలు ఋషులు ఇక్కడికి వచ్చారు. వచ్చి భక్తి శ్రద్ధలతో 12 స్వామివారిని అభిషేకించారు, పువ్వులతో పూజించారు. ఆ సమయంలో అర్ధనారీశ్వరులు ఇద్దరు దేవతలకి పూజ అయిన వెంటనే దర్శనమిచ్చారు. ఎప్పుడు శివుడు అమ్మతో కలిసే ఉంటాడు గుర్తుపెట్టుకుంటే. పానవట్టం ఉంది కదా, పానవట్టం అమ్మవారు, ఇది మంత్రశాస్త్రం చెబుతున్నమాట. ఆ పానవట్టంలో ఉన్న లింగం ఈశ్వరుడు, కాబట్టి శివుడు ఉన్నాడంటే కింద పార్వతి ఉంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసే ఉంటారు. అందుకనే పానవట్టం అనగా ఎప్పుడు అమ్మవారు, ఇది మనం శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఏకకాలంలో అయ్యవారికి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం. ఆ ఇద్దరిని విడదీయడం ఎవడి వల్ల కాదు, ఈ ప్రపంచం తల్లకిందులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేదతత్వాన్ని భేదంతో విడదీయడం అసంభవం. అలా విడదీయాలనుకుని రావణాసురుడు నాశనం అయిపోయాడు. రావణాసురుడు ఏకంగా అమ్మవారిని భారీగా అడిగాడు, నశించిపోయాడా లేదా? కాబట్టి ఆ ఇద్దరు సనాతన దంపతులు కలిసే ఉంటారు. అందుకే ఈ దేవతలకి ఇద్దరు కలిసి దర్శనమిచ్చారు. దేవతలారా, మీరంత కట్టకట్టుకొని వచ్చిన కారణమేమిటి అన్నాడు శివుడు. ఆయన తెలీదా, మనం ఇక్కడికి రాగానే ఏ కోరికతో వచ్చామో అన్నీ పరమేశ్వరుడికి తెలుసు కనుక ఆయనకి ఈశ్వరుడని పేరు. అయినా అమాయకంగా ఏమి ఎరగనట్టుగా వీళ్ల ద్వారానే చెప్పించడానికి, ఓ దేవతలారా, ఈ అర్ధరాత్రి పూట మీరు గంగాజలంతో అభిషేకించి పువ్వులతో పూజించి వేదమంత్రములు చదివి నన్ను పార్వతీదేవిని పిలిచిన కారణమేమిటి అన్నాడు. ప్రభు, నీకు అన్నీ తెలుసు, అయినా అడుగుతున్నావు. విదలుడు ఉత్పలుడని ఇద్దరు రాక్షసులున్నారు, కవల పిల్లలు వాళ్ళు, హిరణ్యకశిపుడి మనవళ్ళు. వాళ్ళు బ్రహ్మవరాల వల్ల ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో చావకుండా గర్విస్తున్నారు. వాళ్ళకి అంత తేలికగా మృత్యువు రాదు, అమ్మవారే చంపాలి. పూలబంతితో కొట్టాలట. ఆ పూలబంతి కూడా భూలోకంలో ఉన్న పువ్వులో, స్వర్గలోకంలో ఉన్న పువ్వులో కాదట, మనస్సు నుంచి సృష్టించిన పువ్వుల బంతితో వాడిని చంపాలట. అలా అమ్మ ఎప్పుడు చంపుతుంది, వాళ్ళు ఎప్పుడు చస్తారు, వాళ్ళు చావకపోతే మేం చచ్చిపోతున్నాం. ఈ దేవతలకి, మానవులకి, అందరికీ ఒకటే బాధ రాక్షసుల వల్ల. రాక్షసులకి ధర్మాత్ములంటే పడదు, మంచి అంటే పడదు, సనాతన ధర్మం అంటే ద్వేషం. కాబట్టి రాక్షస శిక్ష చేసి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చాం అని ఈశ్వరుడి దగ్గర దేవతలు మొరపెట్టారు. అప్పుడు శివుడు పక్కపక్క నవ్వాడు, నన్నెందుకు అడగడం, పక్కనే ఉందిగా అమ్మవారు, ఆవిడనే అడగండి, ఆవిడే చంపాలిగా, నేను చంపకూడదుగా, కాబట్టి ఆవిడనే అడగండి అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు అమ్మవారి పాదాల మీద పడ్డారు. జగన్మాత రక్షించు బావో అన్నారు. నీ పాద పద్మాలని భక్తితో ఆశ్రయిస్తున్నాం, నీకు అయ్యకి ఎప్పుడూ భేదం ఉండదు, దుష్ట సింహారం చేసి మమ్మల్ని రక్షించు,
అని పరిపరి విధాలుగా అమ్మని అత్యంత శ్రద్ధతో ప్రార్థించారు వాడు. అమ్మవారిలో 8 సిద్ధులు ఉన్నాయి. అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, ఇవన్నీ ఆవిడ యొక్క శక్తులు. అందులో అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ 8 అష్టసిద్ధులని పేరు. ఈ అష్టసిద్ధులు అమ్మవారి దగ్గర ఉంటాయి కనుక అమ్మవారిని అష్టసిద్ధిస్వరూపిణి అన్నారు. ఓ జగన్మాత, ఈ సిద్ధులు మమ్మల్ని రక్షించడానికి తక్షణం ఉపయోగించు అనగానే మీకు శీఘ్రకాలంలో రాక్షస పీడ నుంచి విముక్తి కలిగిస్తాను, నిశ్చింతగా వెళ్ళిపోండి. ప్రస్తుతానికి సమయం రావాలి, దేనికైనా సమయం రాకుండా మనం ఎంత తొందరపడ్డా ఆ పని అవ్వదు. ఓ మొక్క నాటాం, ఆ మొక్కలో నీళ్లు ఎంత ఎక్కువ పోసినా ఆ మొక్క క్రమంగా పెరిగితేనే అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. మొక్క నాటిన వెంటనే ఓ గొట్టంతో నీళ్లు పోసేసి మొక్క నాటామే, పెరగలేదే, పువ్వులు ఇవ్వదేం, పళ్ళు ఇవ్వలేదంటే ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు కనబడుతున్నాయి, అవి ఎన్నాళ్ళు పెరిగితే అంత పెద్ద చెట్లు అయ్యాయి? అంతేగాని ఒక్కరోజులో పళ్ళు ఇస్తాయా, ఒక్కరోజులో పువ్వులు ఇస్తాయా? కొంచెం కాలం కోసం ఎదురు చూడండి. కాలం ఎవరినైనా రక్షిస్తుంది, శిక్షిస్తుంది. కాలు ఓహి దురతిక్రమః, కాలం మాత్రం దాటలేము అని అభయం ఇచ్చింది. పోలే అమ్మ అభయం ఇచ్చింది కదా అని సంతోషించి వెళ్ళిపోయారు వాళ్ళు. వెంటనే పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ మాయమై కాశీక్షేత్రం చేరారు. కాశీ పొలిమేరల దగ్గర పార్వతీ పరమేశ్వరులకు ఒక ఉద్యానవనం ఉన్నది, ఒక పెద్ద విశాలమైన తోట. ఆ తోటలో తరచుగా పార్వతీ పరమేశ్వరులు 30 వయస్సు కలిగినటువంటి దంపతుల కింద మారి విహరిస్తూ ఉంటారు. చెప్పేగా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ నవయౌవనంతో ఉంటారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం. నవయౌవనము అంటే 30 అన్నమాట. అది దాటకుండా ఉంటే దానికి నవయౌవనం అని పేరు. ఎప్పుడూ 30 కలిగినటువంటి దంపతుల వలె తిరుగుతారు కనుక పార్వతీ పరమేశ్వరులకి నవయువకులు అని పేరు, నవయౌవన దంపతులు అని పేరు. ఆ రూపంలో కాశీక్షేత్రం దగ్గర ఉన్న ఒకనొక తోటలో తిరిగారట వాళ్ళు. శివుడు కావాలని ఓ పక్కకి వెళ్ళిపోయాడు. అమ్మవారి పక్కన జయ విజయ అని ఇద్దరు చెలికెత్తులు ఉంటారు. మీకు నిన్న కూడా చెప్పానుగా, జయ విజయులు అనేది కాపలా వాళ్ల పేర్లు. శివుడికి అటు ఇటు కాపలా కాసేటటువంటి పురుషులైతే జయ విజయులు, అమ్మవారికి అయితే జయా విజయ అంటాం. అవి ఉద్యోగం పేర్లు అన్నమాట. ఆ జయా విజయులు ఇద్దరూ అమ్మవారి దగ్గరకు వచ్చారట. జగదంబ, నువ్వు అపూర్వమైన పువ్వుల గుత్తిని తయారు చేసి మా చేతిలో పెడితే చూడాలని ఉన్నది అన్నారు వాళ్ళు. వెంటనే అమ్మ ఏం చేసింది, యోపాం పుష్పం వేదాని మనస్సులో నుంచి ఇలా చెయ్యి పెట్టి ఒక పువ్వుని బయటికి లాగింది. అమ్మవారు ఇలా గుండె మీద చేయి పెట్టగానే టక్కున ఆవిడ హృదయంలోంచి ఒక పువ్వు వచ్చింది. అది 16 కలిగిన తామర పువ్వు. ఇంతకీ ఆ 16 కలిగిన తామర పువ్వు తర్వాత ఏమైందో తెలిసిన మీకు? ఆ 16 కలిగిన తామర పువ్వే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న వీరభద్రుడు. అందుకే ఇక్కడ వీరభద్రుడికి 16 ఉంటాయి. సాక్షాత్తు ఆవిడ మనస్సంకల్పంతో ఆవిర్భవించిన మహానుభావుడైన వీరభద్రుడికి ఆ 16 చేతులుగా ఇచ్చింది. స్వామివారు ఒకనొకప్పుడు దక్షయజ్ఞ వినాశన సమయంలో ఈ వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడికి 1000 మొదట్లో ఉండేవి. 1000 అన్ని వేళల్లో ఉండడం కాదు, 16 కలిగిన తామర పువ్వుని సృష్టించాను, ఈ తామర పువ్వు రేకుల్ని చేతులుగా ధరించి శ్రీశైలంలో ఉండు అంటే అప్పటి నుంచి ఆయన 16 ధరించి, ఇంతకీ ఆ 16 ఆ తామర పువ్వు రేకులు. అందుకే ఆయన అత్యంత కోమల స్వరూపుడు. ఈ తామర పువ్వు రేకులు ఎంత మృదువుగా ఉంటాయో శత్రువులు చంపేటప్పుడు అంత కరుకుగా కూడా ఉంటాయి. శత్రువుల్ని చంపేటప్పుడు ఆయన చేతులట కత్తుల్లో ఉంటాయట. అదే మనం భక్తులం వెళ్ళి ఆశీర్వదించమంటే ఆయన నిమురుతాడు ప్రేమగా, తన చేతితో మన తలని నిమురుతాడు. అప్పుడు ఆయన చేతులు గులాబీ రేకుల్లాగా, తామర పువ్వు రేకుల్లో మృదువుగా ఉంటాయి. అత్యంత మృదువు, అత్యంత కఠినం ఆయన చేతులు. దుష్టులకి కఠినం, అదే పుణ్యాత్ములకి మృదువుగా ఉంటాయి. ఈసారి మీరు లోపలికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఎడం వైపున వీరభద్రుడు భద్రకాళి ఉన్నారు. ఆ వీరభద్రుడు 16 కలిగిన వీరభద్రుడు తెలిసిన అమ్మవారు తన 16 అంటే తామర పువ్వులో ఉన్న దళములను ఆయనకి చేతిగా ప్రసాదించింది అని మనకి శివపురాణం చెబుతున్నది. అంతటి అపూర్వమైనటువంటి చేతులవి. యుగయుగాల చరిత్ర కలిగిన పురాణములలో ప్రసిద్ధికెక్కినటువంటి ఆలయం ఇది. ఇక్కడున్న ప్రతి విగ్రహం వెనకాత్ర ఒక పురాణ గాథ ఉంటుంది కాబట్టి వాటిని కూడా దర్శనం చేసుకోవాలి. భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే అని అమ్మవారికి నమస్కరించాలి, వీరభద్రుడికి నమస్కరించాలి. ఈ క్షేత్రానికి వచ్చి వీరభద్రుడికి నమస్కరించకపోతే సంపూర్ణమైన యాత్ర కాదట. ఎక్కడో ఒక చోట మీరు బయటకు వచ్చి అక్కడ వీరభద్రుడు ఉంటాడుగా, మళ్ళీ బయట కూడా శిఖర దర్శనం పక్కనే కొలను పక్కనే వీరభద్రుడు ఉన్నాడు. కనీసం అక్కడైనా ఒక్క నమస్కారం చేసుకోవాలి. ఏదో వచ్చాం పోయాం, ఆ పైన పామాం, ఇంత పులిహార తిన్నాం అంటే ఉపయోగం ఉన్నది? కాస్త ప్రశాంతంగా వీరభద్రుడికి కూడా భక్తితో నమస్కారం చేసుకోవాలి. వీరభద్రుడు నాలుకని శుద్ధి చేస్తాడు. మనకి బసవపురాణం ఒక ముక్క చెబుతోంది, ఎవరికైనా మాట స్పష్టత లేకపోతే, లేకపోతే నాలుక చీటికి వాటికి బండబారిపోతూ ఉంటే, సరిగ్గా వేగంగా మాట్లాడలేకపోతే, అప్పుడు వీరభద్రుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చెయ్యాలి. చతుర్దశి నాడు, అమావాస్య నాడు, పూర్ణిమ నాడు వీరభద్రుడికి మన నాలుకను ఇలా చూపించి నమస్కరిస్తే ఈ నాలుకని శుద్ధి చేస్తాడు. పూర్వం నాలుకల మండపం అని ఉండేది, అక్కడ నాలుకలు కోసుకుని కూడా బలిచ్చేవారు, ఆయనకి సమర్పించేవారు. కనీసం రాబోయే కాలంలో, వచ్చే జన్మలో అయినా అపార పాండిత్యం వాక్శుద్ధి కలిగిన వాళ్ళం మేము కావాలనే కోరికతో ఉండేవారు అక్కడ. వీరభద్రుడికి నాలుకని జిహ్వని శుద్ధి చేసే నాయకుడిగా పేరు. ఇప్పటికి కూడా పిల్లలకి సరిగ్గా మాటలు రాకపోతే, పాటలు రాకపోతే, లేక పాఠాలు చదవలేకపోతే, శ్లోకాలు చెప్పలేకపోతే అటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు చాలామంది. నేను చెబుతున్నవన్నీ పురాణ ప్రమాణములు, అశాస్త్రీయమైనవి చెప్పడంలా. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి మాట తడబడుతోంది, నాలుక శుద్ధిగా ఉండడం లేదు, మాకు మాట మాట ఏదో తడువుకుంటున్నట్టు వస్తుంది, ముద్దగా వస్తుంది అనుకున్న వాళ్ళు వీరభద్రుడికి ఎదురుగుండా నిలబడండి, నమస్కరించండి, నాలుకలా చూపించండి, గ్యారంటీగా శుద్ధి అయిపోతుంది. వీరభద్రుడు అపార కరుణా సముద్రుడు, ఆయన సకల వ్యాకరణములను ప్రసాదించే పండితుడు. ఆయన ఆయన శరీరమంతా వ్యాకరణమయము అని వేదములు వర్ణిస్తున్నాయి. కేవలం ఆయుధాలు పట్టుకుని శత్రువులు శిక్షించేవాడే కాదు ఆయన, అటువంటి మహాత్ముడు. ఇంతకీ అమ్మవారు మనస్సంకల్పంతో 16 రేకులు కలిగిన తామర పువ్వులు సృష్టించింది. ఆ తర్వాత మళ్ళీ చేయిబెట్టింది శ్యామంతిక, సంస్కృతంలో శ్యామంతిక అంటే తెలుగులో చామంతి, చామంతి పువ్వుని సృష్టించింది. తర్వాత మల్లికని సృష్టించింది. అర్జున పుష్పం అంటే మద్ది, అర్జునము అంటే మద్ది చెట్టు అని అర్థం అన్నమాట. శ్వేతార్జునము అంటే తెల్ల మద్ది, మద్దిలో కూడా తెల్ల మద్ది ఉంటుంది. అందుకే యమళార్జున భంజనము అంటే రెండు జంట మద్ది చెట్లని పడగొట్టాడు కృష్ణుడు అని అర్థం అక్కడ. అర్జున శబ్దమునకు మద్ది అని అర్థం. ఈ మద్ది పువ్వులు, ఈ పువ్వులన్నీ సృష్టించింది. ఈ పువ్వులు జయా విజయలకు ఇచ్చింది. జయా విజయలు ఆ పువ్వులను అందంగా ఒక బంతిలో చుట్టారు. ఇప్పుడు ఆ బంతిని జయకేసి అమ్మవారు విసిరింది, ఆ జయ దాన్ని పట్టుకుంది, విజయకేసి విసిరింది, విజయ మళ్ళీ అమ్మకి విసిరింది. ఈ ముగ్గురు త్రికోణాకారంలో నిలబడి ఒకళ్ళ మీద ఒకళ్ళ పూలబంతి విసురుకుంటూ పూలబంతితో ఆడుకుంటున్నారట. బంతిని విసరడం వాళ్ళు పట్టుకోవడం, మళ్ళీ బలంగా విసరడం వీళ్ళు పట్టుకోవడం. ఆ సమయంలో నారద మహర్షి విదలుడు ఉత్పలుడు ఉన్న ఊరికి వెళ్ళాడు. విదలుత్పలుడు పీకిదాకా మద్యం తాగి మంచి ఖుషీగా ఉన్నారులేండి, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నారదుడు కావాలని శివాజ్ఞతో శివుడు చెప్పాడు ఆ పని. అందుకని అక్కడికి వెళ్ళి, విదల ఉత్పల, మీరు మంచి యువకులు, బాగా బలం కలిగిన వాళ్ళు, ప్రపంచాన్ని జయించిన వాళ్ళు, బ్రహ్మవరాలు కలిగిన వాళ్ళు, మీకు అసలు చావే లేదు, మీ దగ్గర రత్నాలున్నాయి, బంగారం ఉంది, పదవులున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ భార్యారత్నం మీ పక్కన లేదు. భార్యారత్నం లేకపోతే ఎన్నుంటి ఉపయోగం ఉంది? ఏ పురుషుడికైనా బంగారం లాంటి ఇల్లాలు ఉండాలి, అందగత్తె అయిన భార్య ఉండాలి. మీరు కూడా ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోండియా అనగానే, మేమిద్దరం ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్నాం, మా ఇద్దరికీ నచ్చే అందగత్తె ఈ ప్రపంచంలో కనపడలేదు, అందుకే పెళ్లి మాత్రం చేసుకోకుండా వేశ్యలతో తిరుగుతున్నాం అన్నారట వాళ్ళు. అనగానే, మీరు మనస్సు పెట్టి వెతకాలి కానీ మీకు నచ్చే అందగత్తె దొరకకుండా ఉంటుందా? ఇంద్రుణ్ణి తనడమో లేకపోతే ఋషుల్ని తనడమో కాదు, అందగత్తెల్ని వెతికి పట్టుకోండి అన్నాడు ఆయన. నారద, నీది ఏం పుట్టుకయ్యా బాబు, అన్నీ వ్యంగ్యంగా పలుకుతావు కానీ ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్ప పద్మాగర్ గారిలాగా. నువ్వు ఎక్కడో అందగత్తెని చూసే ఉంటావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మాకు నచ్చేటటువంటి, మాకు ఇల్లాలు కాదగినటువంటి అందగత్తె ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? చూసే ఉంటావు, ఉంటే చెప్పు అన్నారు వాళ్ళు. నిజానికి నారదుడు వర్ణించకూడదు, కానీ ఎందుకు వర్ణించాడు? ఇది శివాజ్ఞ, అందుకని శివుడు చెప్పమన్నాడు కనుక వాళ్ళతో చెప్పాడు, నేను ఇప్పుడే కాశీ వెళ్ళొస్తున్నాను, కాశీ పొలిమేరల్లో ఒక ఉద్యానవనం చూశాను, ఆ ఉద్యానం చాలా అందమైనది, ఆ ఉద్యానంలో ఒక సుందరిని చూశాను, ఆ ఏ సౌందర్యవతి ఆవిడ, ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా కలిపి ముద్ద చేస్తే ఆ అందం ఆవిడ కాలి గోటికి పనికిరాదు. అంద అందగత్తె ఆవిడ. పాలమున్నీటి లోపలి మీది మీ గడ్డ మిసిమియో ఈ ఇంతి మేని ఛాయ. పాల సముద్రంలో ఉన్నటువంటి మేగడ పట్టుకొచ్చి దాన్ని బాగా మెసిపి ఆ మేగడ ముద్దని చర్మంగా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ సుందరీమణి చర్మం మేగడలాగా నున్నగా మిసమిసలాడిపోతూ తెల్లగా ఉన్నది. గౌరవర్ణం కలిగింది ఆవిడ, అందుకే ఆవిడకి గౌరీ అని పేరు. గౌరవర్ణము అంటే తెల్లని రంగు, తెల్లగా ఉంటుంది ఆవిడ. ఇక ఆవిడ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. దంతములుంటాయి, కుంద కొట్మల దంతాభ అంటాడు వేదవ్యాసుల వారి మూలంలో. కుంద అంటే మొల్లలు, కొట్మలం కొండమల్లె పువ్వులు. మల్లెలు మొల్లలు ఎంత తెల్లగా ఉంటాయో ఆవిడ దంతములు అంత తెల్లగా ఉంటాయట. అసలు కొంతమంది యొక్క దంతాలు చూస్తే దంత రుచి అంటే తెలుస్తుంది అనమాట. దంతము యొక్క కాంతి, రుచి అంటే కాంతి. రుచి అంటే మీరు అనుకున్న ఏదో ఉప్మా రుచిగా ఉంది, ప్రసాదం రుచిగా ఉంది అనుకోకండి. సంస్కృతంలో రుచి అంటే కాంతి, రుచి అంటే కాంతి. దంత రుచి అంటే తెల్లని కాంతి. అందుకే కదా భక్త జయదేవుడు దంత రుచి కౌముది ప్రియే చారుశీలే, అక్కడ దంత రుచి కౌముది అన్నాడు. అంటే దంతముల యొక్క కాంతి కౌముది, వెన్నెల వలె ఉన్నది. కౌముది అంటే వెన్నెల, అచ్చం వెన్నెలలో ఉందిట కాంతి. అంటే ఆ దంతములు ఎంత బాగున్నాయి ఒకసారి ఆలోచించండి. ఆవిడ పళ్ళు ఇలా విప్పిందంటే, చూపించిందంటే ఆ దంతములలోంచి వెన్నెల కురుస్తుందన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు నవ్వితే ఆహ్లాదంగా వెన్నెల కురిసినట్టు ఉంటుంది. అందుకే నేను కూడా నా చిన్నప్పుడు అవధానంలో రాశాను ఒక పద్యంలో, నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకు ఏమో. ఇది నేను అవధానంలో చెప్పిన పద్యం, 1997 విశాఖపట్నంలో శతావధానంలో చెప్పాను. నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులకు ఏమో. చంద్రుడి యొక్క వెన్నెల, అది కూడా తలతళ మెలమెల మెరిసిపోతున్న వెన్నెల, ఆవిడకి నవ్వు కింద మారిందట. అంటే నవ్వితే వెన్నెల కురిసినట్టుంది. ఇంకా ఆవిడ జుట్టు ఉంటుంది. ఆ జుట్టు అర్ధరాత్రి అమావాస్య నాడు ఆకాశంలో నల్లని మేఘములు ఆవరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. అంటే అంత నల్లని ఒత్తైన జుట్టు అన్నమాట. అసలే అమావాస్య చీకటి కదా. ఆ చీకట్లో ఆకాశంలో నల్లని మబ్బులు వస్తే ఎలా ఉంటుంది? ఆ నల్లని మబ్బులని పట్టుకొచ్చి ఆ కారు మబ్బుల్ని ఆవిడికి తల వెంట్రుకలు చేశారా, లేక చీకటే ఆవిడికి తల వెంట్రుకలు అయ్యిందా అన్నట్టుగా ఉంటుంది. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అంటాడు, మొలక చీకటి జల జల రాల్పగా వచ్చు అంటాడు. ఆడవాళ్ళ జుట్టు మీదలా కొట్టేట అక్కడ, కొట్టగానే అందులోంచి చీకటి రాలిందిట. అంటే ఆ జుట్టు అంత నల్లగా ఉందన్నమాట. ఆవిడ అటువంటి జుట్టు కలిగింది. ఇంకా జుట్టు ఉంటుంది సహజగంధం సువాసన. పార్వతీదేవి తల వెంట్రుకలు ఉంటాయి, పరమసువాసన. అందుకనే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో నత్కీర చరిత్రలో సింధుర రాజగమనాథం మిల్ల బంధంబు సహజగంధంబు అంటాడు దూర్జటి. అందంగా ఉయ్యారంగా నడుస్తున్న పార్వతీదేవి యొక్క జుట్టు మనకి కనుక దగ్గర ఉంటే, మనం పక్కనే ఉంటే, పార్వతి పక్కన ఆవిడ తల వెండ్రుకల్ని వాసన చూడగలిగితే ఆ తల వెండ్రుకలు పరమసువాసనతో ఉంటాయి. ఎన్ని రకాల పరిమళ ద్రవ్యాలున్నా ఆ ద్రవ్యములు ఆవిడ తల వెండ్రుకల నుంచి వచ్చే సువాసనకి సాటి కావట. అంత సువాసన అండి అమ్మవారిది. దాన్ని బట్టి ఆలోచించండి. అసలు ఒక భాష్యం ఉన్నది, అమ్మవారి తల నిండా పువ్వులు పెట్టుకుంటుంది. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్ కచా. కచా అంటే జుట్టు ముడి కలిగినది. కచము అంటే తల ముడి, జుట్టు ముడి. అమ్మవారికి జుట్టుముడి ఉన్నది. ఆ జుట్టుకి ఆవిడ ఏం ధరిస్తోంది? చంపక సంపంగి పువ్వులు, అశోక అశోక పుష్పాలు, పున్నాగ పుష్పములు, సౌగంధికం సౌగంధిక పుష్పములని 1000 రేకుల తామర పువ్వులు ఉంటాయి హిమాలయాలలో, పరమసువాసనతో ఉంటాయి. ఈ పువ్వులని తలముడిలో పెట్టుకుంది ఆవిడ. జుట్టు నిండా ఈ పువ్వులు తురుముకుందనమాట. మీరు లలితా సహస్రనామం చదువుతున్నారుగా, అమ్మవారి జడలో ఏమున్నాయి? చంపక పుష్పాలు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు, సౌగంధిక పుష్పాలు ఉన్నాయి. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, సంపంగి పువ్వులకి వాసన ఉంటుంది, పున్నాగ పుష్పాలకి వాసన ఉంటుంది, సౌగంధిక పుష్పాలకి వాసన ఉంటుంది కాబట్టి సౌగంధికం అన్నారు. అశోక పుష్పాలు ఓ ఘుమఘుమలాడతాయి. ఈ పువ్వుల వాసన ఈ తల మీదకి వెళ్ళగానే అవి అనుకున్నాయిట, చీ మన పువ్వుల వాసన ఏం వరకు వస్తుంది, అమ్మవారి తల వెండ్రుకల నుంచి వస్తున్న సువాసన ముందు మన వాసన బలాదూర్, అందువల్ల అమ్మవారి కొప్పుకి మనం అందం కాదు, మనకే అమ్మవారి యొక్క జుట్టు అందం అనుకుంటున్నారట వాళ్ళు. పువ్వులకి కూడా సువాసన ఇస్తుందండి అమ్మవారి తల. పువ్వుల యొక్క పరిమళం కూడా తక్కువైపోయి అమ్మవారి తల వెండ్రుకలు పువ్వులకి కూడా పరిమళం ఇస్తుందన్నమాట. అమ్మవారి తల వెంట్రుకలు అంత గొప్పవి. అందుకే శివుడు అంటాడు, నేను ఎవరికైనా ఇలా చెయ్యెత్తి అభయం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు అమ్మ తలమే చేయి పెడతాను, అలా చేయి పెట్టగానే నా చేతికి సువాసన వస్తుంది, ఆ పరిమళంతో కూడిన చేతితో నేను అభయం ఇస్తాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన కథలు ఇవన్నీ పురాణాలు. అమ్మవారి జుట్టు అంత సువాసనతో ఉంటుందన్నమాట, సహజ గంధం అది. ఇంకా ఆ తల్లి మాట్లాడితే ఒక్కసారి అమ్మ కంఠం విప్పిందంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ కంఠం ముందు మళ్ళీ మాట్లాడగలరా? కొంతమంది ఉపన్యాసం చెప్పాక అసలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పలేమనేవాళ్ళు మా చిన్నప్పుడు, అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. మాట్లాడాక ఆ కంఠం బాగుంది కనుక మనం మాట్లాడడానికి ఇష్టపడం అన్నమాట. ఓసారి తమాషా జరిగింది. అమ్మవారు జగదంబ పార్వతీమాత ఒక సభ చేసింది. ఆ సభలో సరస్వతీదేవిని పిలిచి, సరస్వతి నువ్వు వీణాగానం వినిపించు అన్నది. సరస్వతి చేతిలో వీణ పేరు కచ్చపి. ఆ కచ్చపిని చక్కగా వాయించింది ఆవిడ. సరస్వతి ఒక అరగంటో గంటో తన కచేరీ అయిపోయాక వెంటనే అమ్మవారు, సరస్వతి నీ వీణాగానం చాలా బాగుంది, మహామధురంగా ఉంది అని ప్రశంసించింది. సరస్వతి గానం చేస్తే ఎంత బాగుంటుందండి, ఆవిడ వీణ మీటిందంటే ఇంకా వీణానాదాన్ని దేనితో పోలుస్తాం? అందుకని సరస్వతి యొక్క వీణానాదం చాలా బాగుంది అని మెచ్చుకుందిట అమ్మ. వెంటనే సరస్వతి అంది, ఇంకా ఈ రోజు నుంచి నేను ఎక్కడ వీణ వాయించనంది. ఇదేమిటో, నేను ఎంతో బాగుందని పొగిడితే నువ్వు ఇక రేపటి నుంచి వీణ ఎందుకు వాయించనంటున్నావు అన్నది మళ్ళీ అమ్మవారు. ఆవిడేమందో తెలిసిన, నేను నానా యాతనాపడి గంటసేపు వీణ వాయించాను, ఎంత మధురంగా ఉందో నువ్వు అంటున్నావు, కానీ బాగున్నది సరస్వతి అని అన్న ఆ రెండు ముక్కలు ఎంత మధురంగా ఉన్నాయంటే ఆ మాధుర్యం ముందు ఈ వీణానాదం తక్కువైపోయింది. అంటే అమ్మవారి యొక్క మాటలు వీణానాదము కంటే కూడా మధురంగా ఉన్నాయట. ఈ మాటలు విన్నాక ఇంక వీణ ఏం వింటాం ఎవరన్నా, అందుకని వీణని వాయించనంది ఆవిడ సరస్వతి. అదే మనకి లలితా సహస్రనామంలో ఏమన్నారు, నిజ సంలాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి అంటే అర్థం ఇది. అమ్మవారు చక్కగా మాట్లాడితే ఆ మాటల మాధుర్యం సరస్వతి వీణానాదమును కూడా తక్కువ చేసేసిందనమాట. అంటే ఇంకా కంట ఎంత మధురం ఒకసారి ఆలోచించండి మీరు. ఆ మాధుర్యాన్ని దేనితో పోలుస్తాం, వీణానాదము కంటే అమ్మ కంఠమే మధురంగా ఉంది కనుకే ఆ మాధుర్యం బయటకు వచ్చాక ఇంకా వీణానాదం చెయ్యనంటుంది అమ్మవారు. అదే ఈ సహస్రనామంలో ఈ నామానికి అర్థం, నిజ సంలాప మాధుర్య అంటే తన యొక్క మాటల యొక్క మాధుర్యముతో వినిర్భర్షిత కచ్చపి. కచ్చపీనాదమును కూడా తక్కువ చేసింది, వీణానాదము యొక్క మాధుర్యమును కూడా తగ్గించేసింది అన్నమాట. ఏం మాట కంఠం అది. అందుకనే కోకిలలు కూసిన దానికంటే కలనాదము అమ్మవారి యొక్క మాధుర్యం. ఓ విదల ఉత్పలులారా, అమ్మవారి ముఖం అద్భుతం, నవ్వు వెన్నెల, కంఠం మాధుర్యం, సువాసనతో కూడిన తల వెండ్రుకలు, ఒత్తైన కేశభారం, ఇంకా ఉందా లేదా అనిపిస్తున్న నడుము, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు, ఇటువంటి వాటితో ఆ జగన్మాత నడుస్తూ ఉంటే ఈశ్వరుడంతటి వాడు కామమును జయించిన వాడు మళ్ళీ వెంటబడ్డాడు. కాము గెలువవచ్చు, కామారి కావచ్చు, త్రిపుర జయము కలిగి మెరయవచ్చు, ఆడువారి చూపుటం పరగలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. పోతన గారు ఎంత అద్భుతంగా రాస్తాడండి వామనావతార ఘట్టంలో. నీవు కాముణ్ణి భస్మం చెయ్యవచ్చు, కాము గెలువవచ్చు, కాముణ్ణి భస్మం చెయ్యవచ్చుగాక, కామారి కావచ్చు, కోరికలకి శత్రు, అసలు కోరికలే లేనివాడి అవ్వచ్చుగాక, ఇంకా ప్రపంచాన్ని జయించవచ్చుగాక, అన్నిటినీ అదుపులో పెట్టవచ్చుగాక, కానీ అమ్మవారి యొక్క చూపులు బాణాలు ఉన్నాయే దాన్ని మాత్రం చేయించలేవు.
ఆడువారి చూపు టంపరగలు వంగ వశము కాదు త్రిపుర వైరికైనా.
అంటే అమ్మవారు అలా చూపులు చూసిందంటే మన్మథ బాణాల కంటే పొదును. ఆ బాణములను మాత్రం తట్టుకోలేడు ఆయన. అందుకే ఎప్పుడు అమ్మని విడిచిపెట్టకుండా శరీరంలో సగ భాగంలో పెట్టుకుంటాడట. ఎంత అద్భుతమైన పద్యం అది. అసలు మహాకవుల యొక్క భావాలు అలా ఉంటాయి. అది ఎలా వస్తుంది వారికి ఆ భావం? భక్తి వల్ల. ఎంతో భక్తి ఉంటే కానీ అటువంటి భావం రాదు. అమ్మవారి చూపులే గొప్ప బాణాలు. ఆ చూపులనే బాణములను జయించలేక పార్వతీ అని వెంట పడతాడు ఆయన, స్వామీ అని వెంట పడుతుంది. ఈ విధంగా స్వామి కామి అయ్యాట ఆవిడ వల్ల. అది వారి బంధం అంటే, ఆ ఇద్దరి యొక్క అవినాభావ సంబంధం అంటే. అటువంటి జగన్మాతని మీరు చూడలేదు, ఆ సౌందర్యాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతెందుకు? శివుడు ఆమెను వరించాడు కానీ మీరు వరిస్తే తరిస్తారేమో అన్నాడు ఈయన. తరిస్తారంటే ఇంకో అర్థం ఏమిటి తెలుసుగా? పోతారని కూడా అర్థం. అనగానే వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అందులో కొంచెం పుచ్చుకుని ఉన్నారేమో. నారదా, నీవు చెప్పిన మాటలు అంతా మమ్మల్ని నిశ్చేష్టుల్ని చేస్తున్నాయి. ఏమిటి? భూలోకంలో ప్రస్తుతం కాశీలో పార్వతి ఉన్నదా? పార్వతి ఇంత అందగత్యా? అందుక ఈశ్వరుడు ఆవిడ విడిచిపెట్టడంలా. నీవు చెప్పినదే నిజమైతే ఆమె మాకు ఎల్లాలు కావలసిందే. ఆ పార్వతిని మేము వరిస్తాం, వరించి తరిస్తాం, కామాన్ని జయిస్తాం అనుకున్నారట. జాగ్రత్త సుమా, ఆవిడ దగ్గరికి సరాసరి వెడితే తిరస్కరించవచ్చు. మీరు మారువేషంలో వెళ్ళి ఆవిడ పట్టుకోండి అని నారదుడు ఓ చమత్కారం విసిరి వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు భూలోకానికి దిగొచ్చారు. నందీశ్వరుడు ఉద్యానం బయట కాపలా ఉన్నాడు. లోపల జయా విజయలతో అమ్మేమో పూలబంతి ఆడుకుంటున్నది. ఈ మూర్ఖులు అందరిలాగే అనుకుని నందీశ్వరుడు అక్కడున్నా సరే హుమ్మని లోపలికి వెళ్ళబోయారట. నందీశ్వరుడు రెండు కొమ్ములతో ఒక్కసారి గెంటి అవతల పారేశాడు, ఒక పోటు పొడిచాడు. ఇద్దరు ఎగిరి 10 మైళ్ళు అవతల పడ్డారట. ఢామ్ అనే శబ్దంతో కింద పడ్డారు. బ్రహ్మ వరముంది కాబట్టి బతికారు కానీ నిజంగా నందీశ్వరుడికి కోపం వచ్చి ఒక పోటు పొడిస్తే ఎవడన తట్టుకుంటాటండి? నందీశ్వరుడితో యుద్ధం పెట్టుకోవడం అంటే, నందీశ్వరుడిని తిరస్కరించడం అంటే పోయే కాలం నెత్తి మీదకి తెచ్చుకోవటం. రావణాసురుడు చేసిన పొరపాటు అది. రావణాసురుడు అనవసరంగా వెళ్ళి నందీశ్వరుడితో తగాదా పెట్టుకున్నాడు, శాపానికి గురయ్యాడు. ఎన్ని వరాలున్నా మహానుభావుడు నందీశ్వరుడు ఈశ్వరుడు తర్వాత ఈశ్వరుడు లాంటివాడు. ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ముందు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనవలసిందే. ఓ నందీశ్వర, ఓ సాంబానంద ప్రదాయక అంటే ఈశ్వరుడికి ఆనందం ఇచ్చేవాడా, తుభ్యం నీకు నీ కొరకు నమః నమస్కారము. మాకు పరమేశ్వర సేవ కోసం అనుజ్ఞని ప్రసాదించుము. నువ్వే అనుజ్ఞ ఇవ్వాలి. పరమేశ్వర సేవకు అనుజ్ఞనిచ్చేవాడు నువ్వే. నిన్ను మేము ప్రార్థిస్తున్నాం, లోపలికి వెళ్ళని. ఆయన ఆయనకి దండం పెడితే దర్శనం అవుతుంది. ఆయనకి దండం పెట్టకుండా డైరెక్ట్గా లోపలికి వెడితే దర్శనం అవ్వదు, స్పర్శనం ఉండదు, గెంటేస్తాడు ఆయన. ఎప్పుడూ నందీశ్వరుడికి ప్రార్థన చెయ్యకుండా, ఆయనకి నమస్కరించకుండా ఆలయంలోకి మాట వరస కూడా వెళ్ళకూడదు. అందుకే ఆయన కనబడగానే ఒక్కసారి భక్తితో నమస్కరించండి. శ్లోకం రాకపోయినా, ఓ నందీశ్వర, ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించు, మల్లికార్జునుడి యొక్క దర్శనం మాకు ప్రసాదించని ఎంతో భక్తితో వేడుకోవాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. ఈశ్వరుడు నందీశ్వరుడికి వరమిచ్చాడు. అందుకే నంది ఈశ్వరుడితో సమానుడు అన్నమాట. అది కూడా ఒక అవతారం అన్నారు, అంశావతారం అన్నారు దానిని. ఈ మూర్ఖులు నందితో తగాదా పెట్టుకుని దూరంగా పడ్డారట. నడ్డి విరిగినంత పని అయింది వాళ్ళకి. వాళ్ళకి మతిపోయింది. ఒక ఆబోతు రూపంలో ఉన్నటువంటి పురుషుడు ఇంత తన్ను తనగలడా? ఇంత పోటు పొడవగలడా? ఇది అవమానం. వాడు అంతం చూస్తామంటూ ఉంటే నారదుడు మళ్ళీ వచ్చాడు. ఒరే మూర్ఖులారా, అందుకే రా మిమ్మల్ని రాక్షసులు అన్నారు. నేనేం చెప్పాను మీకు? మీ రూపముతో మీరు లోపలికి వెళ్ళలేరు. పురుషులు ఎవరైనా లోపలికి వెడితే అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, తన్నుతాడు. ఆ విషయం మీకు చెప్పకుండా మీరు మీ రూపం మార్చుకుని వెళ్ళండి అని చెప్పాను. మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్పాను, క్లూ ఇచ్చాను, మీరు గ్రహించలేదు. నందీశ్వరుడితో తగాదా పడ్డం మృత్యువు నోట్లో తల పెట్టడంతో సమానం. మీకు ఆయన చేతిలో చావు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని లోపలికి వెళ్ళకుండా కాలి కింద పెట్టి ఎన్నేళ్ళైనా తొక్కుంచుతాడు ఆయన, తెలుసిన. కాబట్టి మీరు లోపలికి వెళ్ళి పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ల వేషం వేసుకుని వెళ్ళండి. స్త్రీ రూపం ధరిస్తే నందీశ్వరుడు లోపలికి వెళ్ళేవాళ్ళని ఆపడం. పైగా ఇంకొక సలహా ఇస్తున్నాను, లోపలికి వెళ్ళేటప్పుడు స్త్రీ రూపం ధరించి నందీశ్వర నమస్తుభ్యం అని శ్లోకం చెప్పండి. ఆయన కరిగిపోతాడు, మిమ్మల్ని లోపలికి వదిలేస్తాడు. ఒకసారి లోపలికి వెళ్ళాక పార్వతిని మీరు పట్టుకోవచ్చు. బయట నుంచి ఆయనతో తగాదా పడితే పని అవ్వదు. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనం సెక్యూరిటీ వాళ్ళతో తగాద పడకూడదు. లోపలికి వెళ్ళేదాకా వాళ్ళకి దండం పెట్టి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మీ ఇష్టం దర్శనం ఏదైనా చేసుకోవచ్చు. ఎవడన్నా అజ్ఞాని వాళ్ళతో తగాద పడ్డాడంటే నందీశ్వరుడితో తగాద పడ్డం అనమాట. ఎందుకని వాడు నందీశ్వరులు లాంటి వాళ్ళు కాపలోకి వస్తున్నారు, అక్కడ దేవసేవలో ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఎప్పుడు పొరపాట్లు కూడా వాళ్ళతో అనవసరంగా తగాద పడకండి. ఎందుకని వాళ్ళు నందీశ్వరుడితో సమానం, అక్కడ కాపలోకి వస్తున్నారు. శివుడికి కాపలా కాసే ప్రతి వ్యక్తి నందీశ్వరుడిని శాస్త్రం చెబుతోంది, నేను చెప్పడం కాదు. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు సిబ్బందిని ఇబ్బంది పెట్టి తగాద పడకండి. ఏదైనా ఉంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఎంత గొప్ప వ్యవస్థలైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళి అడగవలసిన వాళ్ళు అడగండి, అంతేకాని అనవసరంగా వాగ్వివాదం చెట్టండి. గుళ్ళోకి వెడతామా? గుళ్ళోకి వెళ్ళి అర్చకుడితో తగాద పడతామా? అసలు ఇంతకంటే అజ్ఞానం ఉన్నదా? లేకపోతే ఆ కాపల వాళ్ళతో తగాద పడతామా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నావు, ఎన్ని లక్షల మంది వస్తున్నావు, ఇంతమందిని అదుపులో పెట్టే బాధ్యత ఎవరు చెప్పండి ఒకసారి? మళ్ళీ రేపొద్దున మీరే తొక్కిసలాట్ అయ్యి ఇంత పెసర తేడా వస్తే తప్పు వాళ్ళదంటారా? ఈ పెద్ద పెట్టిన అప్పటిదాకా లేని నాస్తిక ఛానల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు పెద్ద భక్తి ఉన్నట్టు వచ్చేసి ఇంకేముంది ఫెయిల్యూర్ అంటారు మళ్ళీ వేళ మీదే. కాబట్టి ఈ పిచ్చపనులు చేయకూడదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఏ గుళ్ళోకి వెళ్ళినా మాట వరుస కూడా ఎప్పుడు ఏనాడు ఏ సిబ్బందితో తగాదబడ్డా. ఒక్కొక్కప్పుడు నన్ను గుర్తుపట్టలేరు గుళ్ళో ఆ నిలబెట్టారనుకోండి, అది కూడా శివుడు పరీక్ష అనుకున్నాను. తిరుపతి వెళ్ళాను విష్ణువు పరీక్ష అనుకుంటాను నేను. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళతో యుద్ధం చేయడం ఏమిటి? ఆ లోపల ఉన్నవాడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడు మనల్ని ఏదో రకంగా వదులుతాడు. ఆ లోపల వాడు అనుగ్రహం లేనంత వరకు మీకు ఈ పరీక్షలు తప్పవు. జ్ఞానుడు చెప్పారు, కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి నమస్కరించి ఆయన అనుగ్రహం పొందితేనే శివుడి దర్శనం అవుతుంది. అలాగే ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నందీశ్వరులు లాంటి వాళ్ళు సెక్యూరిటీ అయ్యా మీ గురించి మా గురువుగారు చెప్పారండి, మీరే నందీశ్వరులట నమస్కరించండి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానత ప్రదాయక అని వాళ్ళతో కూడా అనండి. ఏం పర్వాలా, మీకు పుణ్యం పాపం రాదు. ఎందుకని ఇక్కడున్న ప్రతి ప్రాణి ఈశ్వరుడే కనుక మన అహంకారం కాసేపు వదిలేద్దాం. వాళ్ళు నెత్తి మీద అక్షతలు వేస్తే వేయించుకోండి, శటకోపం పెడితే పెట్టించుకోండి, దండం పెట్టమంటే పెట్టండి, వద్దంటే మానేయండి. ఎందుకనంటే ఇది సంపూర్ణ ఈశ్వర స్థలం కనుక. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నారదాదులు కూడా ఈశ్వరుడు ఎలా అనుజ్ఞ ఇస్తాడో ఆ అనుజ్ఞని మేము పాలిస్తామని వస్తారట. నిరహంకారంగా నిరస్తపాపులమై ఇక్కడికి అడుగు పెట్టాలి అని వేదవ్యాసుల వారు శివపురాణంలో 4 సార్లు చెప్పారు. శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాలకి, ఒక శ్రీశైలమే కదా కాశీ, ఇలాంటి జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు ముందు నువ్వు ఎలా ఉండాలి? నిరహంకారో భవ, అహంకారమును విడిచిపెట్టు. నేను గొప్పవాణ్ణి, నాకు ప్రత్యేకత ఉండాలి అనే కోరిక విడిచిపెట్టు. నిరస్త పాప, పాపము లేకుండా ఇక్కడున్నప్పుడు ఉండు. ఇక్కడున్నప్పుడు వ్యసనం విడిచిపెట్టి కిందకి దిగాక నీ పాపాల గురించి అడిగే అధికారం మాకు లేదు, అది నీ కర్మయోగం. అక్కడ కూడా విడిచిపెడితే అది వేరే విషయం. కనీసం ఇక్కడున్న కాసేపు, ఇక్కడ 1 వారం రోజులు 5 రోజులు ఉన్నామండి. ఈ 5 రోజులు ఆమాత్రం చుట్టా బీడి సిగరెట్ కాల్చకుండా ఉండలేమా? ఇది శివలింగం, శివలింగం మీద సిగరెట్ కాలుస్తామా వెళ్ళి? నువ్వేమన్నా భక్త కన్నప్పంత పరాకాష్ఠకి వెళ్ళిన భక్తుడివి కాదుగా. ఇక్కడ మద్యపానమా? ఇక్కడ మాంసాహారమా? ఈ పవిత్ర స్థలంలో గడిపే ప్రతి క్షణం కూడా అత్యంత పవిత్రంగా గడపాలి. ఇవన్నీ వ్యాసుల వారు శివపురాణంలో క్షేత్రములకు వెళ్ళే వాళ్ళకు ఇచ్చినటువంటి సూచన. అసలు గుట్కా లాంటివి కూడా నవలకూడదు, చీటికి మటికి తూతూ అని ఉమ్మకూడదు, చీవిడి చీది ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పా, గండశిలల శంభులింగం బులిందు, ఇక్కడ కనబడే ప్రతి గండశిల శివలింగమే. ఇవన్నీ శివలింగ స్వరూపాలు. అసలు ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు అగస్త్యుడు ఏడ్చాడండి. కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో అడుగు పెట్టినప్పుడు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడో తెలుసా? లోపాముద్ర, ఇవన్నీ శివలింగాలు. ఈ శివలింగాల మీద కాళ్ళుతోటి ఎలా నడవను అంటే, నడిచి వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళాలంటే. నడిచి వెడదామంటే ప్రతి శిల నాకు లింగం కింద కనబడుతోంది. లింగముల మీద కాళ్ళు పెట్టి శివుడి దగ్గరికి ఎలా వెళ్ళను అంటే, అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, నాయన ఈ కొండంతా లింగమయమే, నా దగ్గరికి రావాలంటే కాళ్ళతో రావాల్సిందే కానీ పాక్కుని నువ్వు రాలేవు. కాబట్టి ఈ కొండ మీదకి వచ్చినప్పుడు నియమనిష్టలతో వస్తే అప్పుడు నువ్వు నా మీద కాలు పెట్టి తొక్కినా నీకు పాపం ఉండదన్నాడు. అందుకని నియమనిష్టలతో ఉండాలి ఇక్కడ మనం. నిజానికి మనం ఇప్పుడు కింద నుంచి పైకి వస్తున్నామంటే శివుడి నెత్తి మీద కాళ్ళు పెట్టే వస్తున్నాం. ఇవన్నీ శివలింగములు కనుక, అయినా మనకెందుకు పాపం రావడంలా? నియమంతో వస్తున్నాం కనుక, నిష్టతో వస్తున్నాం కనుక. మన వ్యసనములు విడిచిపెట్టి పిచ్చి పనులు చేయకుండా హరహర శంభో నమశివాయ అంటూ వచ్చామంటే, అప్పుడు ఆ నామస్మరణ వల్ల, మన నియమం వల్ల శివుడి శిరస్సు మీద కాలు పెట్టినా శివుడు ప్రేమతో స్వీకరిస్తాడు, మనకి పాపం రాకుండా చేసి తనలో కలుపుకుంటాడు. అందుకని మనం ఇక్కడున్నంత వరకు ఏం చేయాలన్నమాట, ఇలా నియమములతో నిరహంకారులమై నిరస్తపాపులమై ఉండాలి. ఇవి కఠోర నియమములు అన్నమాట. కాబట్టి నారదుడు వాళ్ళతో ఏమన్నాడు, నందీశ్వరుడికి నమస్కరించి వెళ్ళండి అనగానే, ఓ ఈ మాత్రం మేము చేస్తాం, భార్య కోసం ఏదైనా చేయమని చెబుతోంది, పిల్ల కోసం ఒక సుందరి కోసం ఏదైనా చేయొచ్చు అని వెంటనే వాళ్ళు తమ మహిమతో స్త్రీలుగా మారిపోయారు. ఇప్పుడు నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అనగానే నందీశ్వరుడు కరిగిపోయాడు. ఆయన అవ్యాజ కరుణామూర్తి అండి బాబు, ఒక్క దండం పెడితే పద్మాకరావు వచ్చావా, నాకు దండం పెట్టావా, వెళ్ళు ఆయన వెళ్ళు, శుభ్రంగా పామి మొత్తం లింగం అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేత్తో తడిమే అంటాడు ఆయన. అలా ఆయన తడవమన్నాడని లింగం మొత్తం పీక్కుపోకండి, అలా ప్రేమగా నివ్వరండి, మొత్తం మన వాళ్ళు ముట్టుకోండి అంటే ఈ గాజులు పెట్టి బర్రు బర్రని పీకేస్తున్నారు. ఆ శివుణ్ణి మాత్రం అక్కడ ఉండనివ్వండి. ఈ విధంగా నందీశ్వరుడు ఒక్క నమస్కారం చేస్తే సంతుష్టుడైపోతాట. నమస్కరణ స్మరణ తుష్ట మాత్ర సంతుష్ట అని ఆయనకి పేరు. ఒక్క నమస్కరణముతో సంతుష్టుడైపోతాడు ఆయన. అవ్యాజ కరుణామూర్తి నందీశ్వరుడు అంటే అందులో మన శ్రీశైల నందీశ్వరుడు ఆ ప్రారంభంలో కనబడతాడే, అది చూస్తే నా శరీరం గగుర్పాటు గురవుతుంది. ఒక్కొక్కప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఒక క్షణం ఎందుకు అయిపోతానో తెలిసినా, ఆ సమయంలో ఆనందం వల్ల శరీరం స్తంభిస్తుంది అన్నమాట. ఆనందం ఎక్కువైపోతే ఇంక నోట్లో మాటలు రావు. అందుకనే పరాకాష్ఠ ఆనందమునకు పరాకాష్ఠ మౌనము అన్నారు. అప్పటికి మనం మాట్లాడలేము. ఈశ్వరుణ్ణి ఏదో పాండిత్యంతో వర్ణించగలం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఈశ్వర దర్శనమైతే ఆయన అనుగ్రహం లేకపోతే ఆనందంతో ఆయన ఏం వర్ణిస్తాం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఈశ్వరుని చూడగానే ఆనందం కలుగుతుంది, ఆయన్ని వర్ణించాలనుకుంటాం కానీ వర్ణించలేము. ఎందుకంటే మన వాక్కు మనస్సు శివుడిదాకా వెళ్ళి ఆయన పొందలేక వెనక్కి వచ్చేస్తాయట. అంటే వాక్కుకి మనస్సుకి కూడా అందనంత శక్తి శివుడిది. వాక్కుతోటి మనస్సుతోటి ఆయన వర్ణించలేం, వర్ణనకి కూడా దొరకనంత మహామహిమ శక్తి శివునిది. అందుకనే శివపురాణ విజ్ఞేశ్వర సంహితలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటాడు ఆయన. నేను కష్టపడి శివుణ్ణి స్తోత్రం చేశాను, అయినా శివుడు ఎందుకు ప్రత్యక్షం కాలేదు అంటాడు బ్రహ్మ ఒకప్పుడు విష్ణువుతో. అప్పుడు విష్ణువు అన్నాడు, నీ వాక్కులు ఆయన దగ్గరికి వెళ్ళక వెనక్కి తిరిగి వచ్చాయి, ఎందుకంటే ఆయన్ని వర్ణించేంత శక్తి నీకు లేదన్నట్ట. బ్రహ్మకే లేకపోతే మీకు నాకు ఎక్కడుంది చెప్పండి. కాబట్టి ఆయన్ని వర్ణించలేము. అప్పుడు వాక్కు స్తంభిస్తుంది, మనస్సు స్తంభిస్తుంది. అందువల్లే భగవంతుణ్ణి ఇంకా ఆనందంతో చూడవలసిందే, మనస్సుతో చూడవలసిందే. ఈ ఇద్దరు భక్తితో నమస్కరించగానే అవ్యాజ కరుణామూర్తి లోపలికి పంపేశాడు. ఆయనకి తెలియక కాదు తర్వాత జరగవలసినవన్నీ అమ్మ చూసుకుంటుందని లోపలికి పంపేటా. వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో అమ్మవారు అలా పూలబంతి విసురుతూ ఉంటే ఈ ఇద్దరు కూడా వచ్చి, అమ్మా మేము నీకు చెలికత్తెలుగా ఉండి పూలబంతి ఆడుకోవచ్చా అన్నారు గొంతుకు మార్చి. మాయావులు కదా వాళ్ళు. అప్పుడు వెంటనే జయా విజయ అమ్మకేసి తిరిగి ఇలా సైగ చేసి, వీళ్ళు రాక్షసులు మారు వేషంలో ఉన్నారనగానే అమ్మ నవ్వుకుందిట. అంటే అమ్మవారికి తెలియదా ఎవడు ఏ వేషంలో వచ్చినా మనం ఎన్ని వేషాలు వేసినా మన వేషాలన్నీ ఆవిడ కనిపెడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ దగ్గర మన వేషాలు సాగవు. అందుకనే చిన్నప్పుడు వేషాలు వేయకురో అనేవారు, విధవ వేషాలు అసలు వేయకూడదు. ఈ ఇద్దరు స్త్రీ రూపంలో వస్తే అలా సైగ చేయగానే నవ్విందిట ఆవిడ, నేను గ్రహించానన్నట్టు సైగ చేసింది. అయినా సరే వీళ్ళని సంహరించాలిగా, ఇప్పుడు వాళ్ళకి పాపం పండాలి, పండితే వాళ్ళని సంహరించాలి. వాళ్ళకి పాపం ఇంతవరకు చాలా వరకు పండింది, దేవతల్ని పీడించారు, ఋషుల్ని పీడించారు, యజ్ఞములను పాడు చేశారు, సృష్టిని ఎంతో నాశనం చేశారు. ఇప్పుడిక పరాకాష్ఠ ఏంటంటే సాక్షాత్తు జగన్మాతని భార్యగా కోరి ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి సంపూర్ణ పాపం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో జగన్మాతని ఇంకొక దృష్టితో చూడకూడదు. ఆవిడ జగన్మాత, మాతలకి మాత, సకల సంపత్ సమేత. అటువంటి తల్లిని పొందడానికి వాళ్ళు స్త్రీ రూపంలో రాగానే, మీతో పాటు బంతి ఆడడం నాకు ఇష్టమే, కొత్త చెలికెత్తెలు అనుకుంటాను మీరు, మా జయా విజయులు మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టినట్టున్నారు, ఇంతకీ మీద ఎడ్డహక్ పోస్టా పెర్మనెంట్ పోస్టా అంది కూడా ఆవిడ. అమ్మవారు నవ్వుతూ, తాత్కాలికంగా వచ్చామమ్మా, ఇప్పుడు మాది ఎడ్డహక్ పోస్టే, నువ్వు అనుగ్రహిస్తే శాశ్వత పదవి వస్తుంది మాకన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి శాశ్వత పదం అంటే, ఆవిడ శాశ్వతంగా భార్య అవుతుందని. రెండోది శాశ్వత పదం అంటే ఏమిటి, అమ్మ చేతిలో చస్తే మోక్షం కదటండి, అమ్మవారి పాదాల దగ్గర చేరతామని రెండు అర్థం. రెండు అర్థాలు వచ్చేలాగా మాట్లాడారు వాళ్ళకి తెలియకుండానే. సరే మీకు శాశ్వత పదవి ఇస్తాను, నా చరణాల దగ్గర పడుందురుగానిలే అని పూలబంతి విసిరింది. కాసేపు ఆడుతున్నట్టాడి హఠాత్తుగా ఇద్దరిని ఒక్కే చోటకి చేర్చింది అమ్మ తన ఆకర్షణ శక్తితో. ఆ ఇద్దరు పక్కపక్కన అతుక్కుపోయారు. ఈ పూలబంతిని బలంగా విసిరిగొట్టింది ఆవిడ. ఢామ్ అనే శబ్దంతో ఆ ఇద్దరు విస్ఫోటనమై పగిలిపోయారు, ముక్కలైపోయారు. ఈ బంతితో అమ్మ ఒక్క దెబ్బ కొట్టగానే ఆ ఇద్దరి శరీరములు ముక్కలు ముక్కలైపోయాయట. ఒక్కోసాటు చూసారా కారు బాంబులను పెడతారు, ఆ కారు ఆ తర్వాత తుక్కు తుక్కు అయిపోతుంది అన్నమాట. దిల్సుఖ్ దగ్గర బాంబు పేలిన తర్వాత ఎలా ఉంది అక్కడ వాతావరణం, బీభత్సం, ఇంతంత ముక్కలు ముక్కలు అయిపోయేది అక్కడ ఉన్న వాహనం అంతా కూడా. అలాగా ఈ ఇద్దరు తుక్కు తుక్కు అయిపోయారు. అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడిపోయింది, ఈ పూలబంతి ఆ గోతిలో పడిపోయింది. వెంటనే దేవతలు, ఋషులు, మహానుభావులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. జయహో జగదంబ అన్నారు. టక్కన అమ్మ అయ్యా ఇద్దరు కలిసి సగం అమ్మ సగం అయ్యా అయిపోయి అర్ధనారీశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఇది శివపురాణంలో ఉంటుంది. శివపురాణం క్రమంగా సీరియల్గా మీరు వింటారు కదా, చదువుతున్నప్పుడు చూడండి అందులో. ఈ ఉపాఖ్యానమునకు కందుకేశ్వరోపాఖ్యానము అని పేరు. శివపురాణంలో కందుకేశ్వర ఉపాఖ్యానము అని పేరు. దేవతలంతా భక్తితో అమ్మని అయ్యవారిని ప్రార్థించారు. దేవదేవ మహాదేవ భక్తానాం పాలకవ్రత. ఓ దేవదేవ మహాదేవ భక్తులను పాలించే స్వామివి, దేవదేవి మహాదేవి భక్తులంటే ఇష్టపడే తల్లివి, మీరిద్దరూ ఒకటే, వాగర్ధముల వలె కలిసి ఉంటారు. ఇవాళ పరమ భయంకరుణ్ణి, ఈ రాక్షసుణ్ణి, విదలుణ్ణి, వాడి సోదరుడు ఉత్పలుణ్ణి ఎవరు పడితే వాళ్ళు చంపలేరు కనుక మీరే సంహరించారు. ఒక స్త్రీ తన మనస్సంకల్పంతో పువ్వులు సృష్టించి ఆ పువ్వులను ఒక బంతిగా కట్టి ఆ బంతితో కొడితేనే ఈ దుర్మార్గులు చస్తారు. జగదంబ స్త్రీ రూపంలో అడుగుపెట్టిన విదలోత్పలుల్ని తన మనస్సంకల్పంతో సృష్టించిన మనఃపుష్పాలతో తయారు చేసిన కందుకంతో బంతితో ఒక్క దెబ్బ కొట్టి చంపింది. ఇప్పుడు మేము ఈశ్వర నిన్ను కోరిక కోరుతున్నాం. ఈ పువ్వులు అమ్మవారి మనస్సు, ఈ పువ్వుల యొక్క బంతితో రాక్షసులు చచ్చారు. ఇక్కడ గొయ్యి ఏర్పడింది. ఈ గోతిలో నీవు కందుకేశ్వరుడు అనే పేరుతో ప్రత్యక్షం కా. అంటే బంతియే ఈశ్వరుడు అవ్వాలి, ఈ కందుకం ఒక లింగం అవ్వాలి. ఈ కందుకేశ్వరుడిలో లింగములో ఉన్న ఆత్మశక్తి, పూలశక్తి, మనస్సు అమ్మవారి మనస్సు. అమ్మవారి మనస్సు నీలో ఉంటుంది, లింగ రూపంలో నువ్వు ఉండాలి. అంటే ఇది గొప్ప అర్ధనారీశ్వర తత్వం. లింగం ఉన్నది, ఆ లింగంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సాధారణంగా లింగ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఓ యంత్రాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అని ఒక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆలయాలు కట్టినప్పుడు చూశారుగా మీకు, అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, భగవంతుణ్ణి అందులోకి ఆవాహన చేస్తారు, భగవంతుని శక్తి అందులో ప్రవేశపెడతారు. ఆ శక్తి విగ్రహమో లేక లింగంలోకో ప్రవేశపెట్టకపోతే అది మన కోరికలు తీర్చదు. ఉత్తి బొమ్మ, మన ఇళ్లలో పెట్టుకున్న బొమ్మకి పెద్ద విలువే ఉంటుంది. కానీ మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ భగవంతుడు అందులో కూర్చుంటాడు. ఇక్కడ కందుకేశ్వర లింగంలో వేరే ప్రాణప్రతిష్ఠ కర్ల, ఆ లింగములో ప్రాణశక్తి అమ్మవారు, ఆవిడ మనస్సు, లింగము నీవు, వెరసి మీరిద్దరూ కందుకేశ్వరుడు అనే పేరుతోటి ఇక్కడ శాశ్వతంగా కలియుగాంతం వరకు ఉండండి. మిమ్మల్ని ముట్టుకున్న దంపతులకి మీలో ఉన్నటువంటి అర్ధనారీశ్వరతత్వ ప్రభావం వల్ల ఐకమత్యం కలుగుతుంది, వారిలో ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయి. దంపతులు పూర్వకాలంలో కొట్టుకునేటటువంటి వాళ్ళు ఆదర్శ దాంపత్యం కోసం, ఐకమత్యం కోసం ఆ కందుకేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు. అందులో ఈ కందుకేశ్వర లింగంలో కం అంటే పార్వతి, దహ అంటే ఈశ్వరుడు, కందహ అది కందుకాగా మారింది. ఈ ఇద్దరిలో పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. మీరిద్దరూ కలియుగాంతం వరకు ఉండనగానే ఈశ్వరుడు కాశీక్షేత్రంలో కందుకేశ్వరుడు అయ్యాడు. ఇప్పటికి కూడా కందుకేశ్వర లింగం ఉన్నది. కాలప్రభావం వల్ల ఏమైపోయి అంటే ఊరైపోయింది అది. ఇలా క్షేత్రం, మన శ్రీశైల క్షేత్రం చాలా పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుతున్నారు. అందుకే మీకు ఇక్కడ లోపలున్న ఆ పృథ్వీలింగం కానీ, జలలింగం కానీ, వాయులింగం కానీ, ఆకాశలింగం కానీ, ఈ లింగాలు ఏవి కదపలేదు చూడండి మీరు ఎక్కడ. ఈ క్షేత్రానికి ఒక గొప్ప వరం ఉన్నది. ఈ క్షేత్రం ప్రాచీన కాలంలో ఉన్న పంచభూతలింగాలు కానీ, అష్టమూర్తులు కానీ, రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరలింగం కానీ, సీతాదేవి ప్రతిష్ఠించిన సీతాప్రతిష్ఠిత సహస్రలింగం కానీ, ఇలాంటి లింగములన్నీ అలాగే ఉన్నాయి. వృద్ధమల్లికార్జునుడు అక్కడే ఉన్నాడు. కానీ చాలా క్షేత్రాల్లో మార్పు వచ్చేసాయి. ఎంతో పవిత్రమైన కాశీక్షేత్రంలో కూడా చెప్పాడు కలియుగంలో కొన్ని లింగములు కనపడవు అని. ఇప్పుడు ఉదాహరణకు మార్కండేయేశ్వర లింగం ఉందనుకోండి, స్కూల్లో ఉంది, స్కూల్ చుట్టూతో కట్టేసారు, అందులో ఉండిపోయింది. అలా ఎన్నో లింగములు పంచక్రోశుల్లో ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఆక్రమితం అయిపోయాయి, ఇళ్ళు అయిపోయాయి. ఆ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు అంగీకరిస్తే కానీ మనం వెళ్ళలేము. నీలకంఠలింగం ఉంది అక్కడ, ఆ నీలకంఠలింగం పాతాళంలో ఉంటుంది. చుట్టూతో ఇల్లు కట్టుకుని ఇల్లులో ఉంటున్నారు. ఒక ఇంట్లో అడుగునకి మనకు చూస్తే నీలకంఠలింగం ఉంటుంది. కర్ణాటక సత్రం ఉంది కదా, అదేదో చుంచునగిరి సత్రం అని, ఆ సత్రానికి ఎదురుకుండా ఉంటుంది అది. నీలకంఠ దేవుడు అనే పేరుతో ఉంటాడు. ఎంత అద్భుతమైన లింగం అది. ఆ నీలకంఠ దేవుడి యొక్క చరిత్ర కాశీఖండంలో శివపురాణంలో అపూర్వంగా వర్ణించారు. దేవుడి దేవుల లింగములు ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయో తెలియదు. ఎందుకనంటే ఇళ్ళు కట్టుకున్నారు కనుక. అంటే ఒక విధంగా శ్రీశైల వల్లికార్జునుడు మనల్ని అనుగ్రహించాడని చెప్పడానికి చెబుతాను. కాశీక్షేత్రం వంటి దివ్యక్షేత్రంలోనే ఇవాళ ఇళ్లల్లోకి వెళ్ళిపోతే లింగములు, ఇక్కడ అలా వెళ్ళిపోకుండా. ఎంత పెద్ద అపూర్వమైనటువంటి వ్యవస్థ ఉన్నదండి. అద్భుతమైన ప్రాకారము, ప్రాకారం అలాగే అట్టే పెట్టారు. ఆ లోపల ఉన్న ప్రాచీన లింగములు అలాగే ఉన్నాయి. వాటిని మనం చూసి అప్పుడప్పుడైనా తరించగలుగుతున్నాం కదా. ఆయన ఈయన ఈశ్వరుడే, ఎక్కడున్నది విశ్వేశ్వరుడే, ఇక్కడున్నది వల్లికార్జునుడే. కానీ ఒక్కొక్క చోట మాత్రం తన జాడలను అట్టే పెడతాడట ఆయన. కొన్ని చోట్ల మాత్రం ఏదో కొన్ని కారణములు ఉంటాయి, అది ఆ ఈశ్వరుడికే తెలియాలి. అందువల్ల కొన్ని జాడలు లేకుండా చేస్తాడు, వాటిని ముట్టుకుని తరించే యోగం ఇవ్వడన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతానంటే, కందుకేశ్వరుడు ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ ఓ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది, ఆ కాలేజీ పక్కనే ఉంటాడు. అర్ధనారీశ్వర తత్వమును గ్రహించాలనుకున్న వాళ్ళు, పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పక ముట్టుకోవాలన్నమాట. ఆయన విదలోత్పలులు చచ్చిన తర్వాత నిజంగానే వాళ్ళ ఆత్మలు అల్లాడిపోయాయి. వెంటనే వాళ్ళు ఆత్మారూపంలో, ఆత్మలకి వేరే శరీరం లేకపోతే ఉండలేవుగా, ఆ రెండు వచ్చి పార్వతీ దగ్గర వాలి, అమ్మా జగన్మాతవైన నిన్ను కామదృష్టితో చూశాం, భార్యగా పొందాలనుకున్నాం, దురదృష్టవంతులం, అయినా పర్వాలేదు, చస్తే నీ చేతులు చచ్చాం, అది ముక్తే. భగవంతుడి చేతిలో చావు మోక్షం వస్తుంది. అడ్డమైన వాడి చేతిలో చావు కంటే జగన్మాతవైన నీ చేతిలో పూలబంతి దెబ్బతిని చచ్చిపోయాం, మమ్మల్ని అనుగ్రహించి నీ చెలికత్తెలుగా మార్చుకో. ఎలాగో మేము ఆడవాళ్ల రూపంలో వచ్చి నీ సేవ చేయాలనుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని నీ గణములలో చేర్చుకో అంటే వెంటనే టక్కని అమ్మవారు ఆ ఇద్దరిని కూడా తన దగ్గర చెలికత్తెలుగా మార్చుకుని, ఎప్పటికి కూడా విదలా ఉత్పల అనే పేరుతో వాళ్ళిద్దరూ అమ్మవారికి సేవ చేసే చెలికత్తెలుగా మార్చుకుందాం. అమ్మ ఎంత కరుణామూర్తి అమ్మ. కాబట్టి కాశీక్షేత్రంలో ఇప్పటికి కూడా మనం ఆ కందుకేశ్వరుడిని చూస్తే అర్ధనారీశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మ దగ్గర అయ్య దగ్గర చేరటం మాత్రం ఖాయం అంటాడు వేదవ్యాసుల వారు. మేము ఇద్దరం వాగర్ధముల వలె కలిసి ఉండే ఎవరినైనా రక్షిస్తాం. నన్ను పూజించి ఆయనని ద్వేషించినా, ఆయనని పూజించి నన్ను ద్వేషించినా మేమిద్దరం వాళ్ళకి విరోధులమే అన్నారు. ఆది దంపతుల్ని ఒకళ్ళని పూజించి రెండో వాళ్ళు అసలు ఎవడన్నా విరోధిస్తారేమిటి, అలా విరోధించాడంటే అది పరమ దురదృష్టం అన్నమాట. ఆ ఇద్దరి యొక్క పరీక్షలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆ పరీక్షల్లో తట్టుకోవడమే మనం చెయ్యవలసిన పని అన్నమాట. ఒకనొకప్పటి మాట, తుంబురుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి శివుడంటే అత్యంత ప్రీతి. ప్రతిదినము పార్వతీ పరమేశ్వరుల్ని కైలాసానికి వెళ్ళి పూజించగలిగే భాగ్యానికి నోచుకున్నవాడు ఆయన. భూలోకానికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని చూడటమే కష్టం అంటే, కైలాసానికి వెళ్ళి ఆ ఇద్దరిని పూజించడం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఈ తుంబురుడు ప్రతిరోజు దివ్య విమానంలో కైలాసానికి వెళ్ళేవాడు. కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ స్వయంగా పాద నమస్కారం చేసేవాడు. కుడికాలేమో అయ్యవారు, ఎడమకాలు అమ్మవారు కదా, అందువల్ల ఏకకాలంలో ఇద్దరిని చూడొచ్చన్నమాట. తుంబురుడి యొక్క భార్య ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు చిత్రావతి. చిత్రావతి, తుంబురుడు ఇద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి రోజు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించేవారు. ఈశ్వరుడికి గానం అంటే చాలా ఇష్టం. ఈ తుంబురుడు గంధర్వుడు కూడా అవడం వల్ల, తుంబురుడు అంటే నేను చెప్పేది గానం చేసే తుంబురుడు కాదు, నారదుడు తుంబురుడు అని ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ గాయకులు. ఈ తుంబురుడు ఒక గంధర్వుడు, గాయకుడైనవాడు కాదు. అయినప్పటికీ గంధర్వులకి స్వతసిద్ధంగా గానం వస్తుంది. అందుకే ఈ తుంబురుడు భార్యాసమేతంగా భార్య తాళం వేస్తూ ఉంటే ఈయన మాత్రం శివుణ్ణి పూజించి పాటలు పాడి వచ్చేవాడు. సామగాన లోలుడు, సామగాన పరవశుడు అని పేరు ఈశ్వరుడికి. ఈశ్వరుడికి ఎప్పుడైనా శ్లోకములు అందంగా చదివినా, పద్యములు చక్కగా పాడినా, ఆయన మీద ఏవైనా పాటలు పాడినా పరవశించిపోతాడు, తొందరగా వరాలిస్తాడు. మీరు అక్కడెక్కడ కాదు, మార్కండేయ పురాణంలో ఏమంటాడు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే గానమే ముఖ్యం. అందుకే అశ్వతరుడు అని ఒక నాగరాజు ఉన్నాడండి. ఈ అశ్వతరుడు అనే నాగరాజు ఒక రోజున సరస్వతి దగ్గరికి వెళ్ళాడు. సరస్వతీదేవిని పూజించాడు. సరస్వతి నీకేం కావాలంది, నాకు మొత్తం గాన విద్య నేర్పు అన్నాడు ఆయన. నీ అనుగ్రహంతో నేను మహాగాయకుండా అవ్వాలి అంటే ఆవిడ తెల్లబోయి నా దగ్గరకు వచ్చి మోక్షమో సంపదో ఇంకోటో ఇంకోటి అడుగుతారు, నువ్వు గాన విద్య ఎందుకు అడుగుతున్నావంటే గానము వల్ల శివుడు పరవశుడవుతాడు, నేను చచ్చిపోయిన ఒక ఆవిడ్ని బతికించాలి, బతికించే పని శివుడే చేస్తాడు, శివుడు నేను కోరిన ఆవిడ్ని బతికించాలంటే శివుణ్ణి నేను మెప్పించాలి, మెప్పించాలంటే సంగీతం కావాలి కాబట్టి సంగీతం ఇయ్యి అంటాడు. అప్పుడు సరస్వతి ఆయనకి సంగీతం ఇస్తుంది. ఆ సంగీత విద్యతో శివుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి మెప్పించి అప్పుడు ఆయన మదాలస అని పేరు కలిగిన ఆవిడ బతికిస్తాడు. ఆ మదాలస ఋతధ్వజుడు అనేటటువంటి లేక మహానుభావుడు కువలయాసుడు అనే ఆయన భార్య. ఆ భార్యను బతికిస్తే వాళ్ళకి అలర్కుడు పుట్టాడు. ఈ అలర్కుడే దత్తాత్రేయుడి యొక్క భక్తుడు. ఇదంతా దత్తాత్రేయ చరిత్రలో అలర్కోపాఖ్యానంలో ఉంటుంది. మార్కండేయ పురాణంలో 3వ అధ్యాయంలో ఘట్టం అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే ఈశ్వరుడు పరవశుడై చచ్చిన వాడిని కూడా బ్రతికించాలి అంటే గానం అవసరం. అందుకనే పూర్వులు ఎప్పుడూ కూడా గాన కళా కోవిదులై ఈశ్వర సన్నిధానములో గానము చేసి ఆయన్ని మెప్పించేవారు. శివుడి మీద పాటలు మధురంగా పాడిన వాడు ఎవడో కూడా అంటే నా దృష్టిలో ఘంటసాల లాంటి వాళ్ళు ఇక పునర్జన్మెత్తరు. శివుడి మీద అంత మధురంగా పాడారు, ఇక పాడాక శివుడు మెచ్చుకుని వాళ్ళని భూలోకానికి రాణిస్తాడా? శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోతాడు. తుంబురుడు అందుకనే భార్యాసమేతంగా ఈశ్వరుణ్ణి గానంతో మెప్పించేవాడు. ఇలా కొంతకాలం సాగింది. ఒకరోజున శివుడు అన్నట్ట, నీకు ఒక విమానం ఇస్తున్నాను, ఈ విమానం ఎక్కి నువ్వు ఎక్కడికైనా తిరగలవు, ఈ విమానం నీ కోరికతో క్షణములో ఎక్కడికైనా తీసుకెడుతుంది, ఇచ్ఛామాత్రంతో నీవు ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి వెడతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను మునులను ఇష్టపడతాను, పండితుల్ని గురువులను ఇష్టపడతాను, నువ్వు ఎక్కడైనా విమానంలో పైన తిరుగు కానీ గురువులు మునులు ఉన్న చోటకి వెళ్ళి వాళ్ళ ఆశ్రమం పైన మాత్రం విమానంలో ఎప్పుడూ నిలబడకు తిరక్కు, తిరిగితే నీ శక్తి నశిస్తుంది అన్నాడు ఆయన. ఎప్పుడైనా విమానాల్లో కొన్ని ప్రాంతాల్లో పైన తిరగకూడదు. ఈ శ్రీశైలంలో ఈ పైన దేవుడు మీద నుంచి విమానంలో ఎగరమనండి, ఆ తర్వాత వాడు ఎగిరిపోతాడు. ఎవడైనా హెలికాప్టర్ మీద దీనిపైన ఎగిరాడా, ఆ హెలికాప్టర్ డామ్ అనవలసిందే. ఇది శాస్త్ర నియమం. అది రావణాసురుడు లాంటి వాడే కైలాసానికి వెళ్ళి విమానంలో పైన వెడితే ఎగిరిపోయాడు, ఆ విమానం కదలలేదు తెలుసునా. కాబట్టి భగవంతుడి పైనుంచి వెళ్ళే అధికారం మనకి లేదు. తెలియక అజ్ఞానంతో వెడితే ఇంకా ఆ తర్వాత మన శరీరములు ఉండవు. కాబట్టి భగవంతుడికి ఒక నియమం ఉన్నది, తన ఆలయం పైనుంచి వెళ్ళిన వాడికి ఎలాగో అది ప్రమాదమే. ఒక్కొక్కప్పుడు కరుణామూర్తి కనుక తన పైనుంచి వెళ్ళేవాడు కూడా వెళ్ళనివ్వకుండా ఆపి రక్షిస్తాడు, కానీ తన భక్తులు తన యొక్క పురాణములు చెప్పే వాళ్ళని ఎత్తివెంచి వెడితే క్షమించట. ఆయన నన్ను తిట్టినా నేను క్షమిస్తాను, కానీ నా గురించి ప్రచారం చేసే నా భక్తుల జోలికి వెడితే, ప్రచారం చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించనంటాడు ఆయన. అందుకే భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. మనకి బసవేశ్వరుడి పదాలు తెలుసు కదా, బసవేశ్వరుడు వీరశైవం. అందులో పాల్కురికి సోమనాథుడు రాస్తాడండి, పయోధిఘనమే పయోధిగన్నను పయోధి దాల్చిన పృథ్విఘనమ్మగు, పృథ్విఘనమ్మే పృథ్విగన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామీ కోడల సంగమదేవా. ఎంత అద్భుతంగా రాశాడండి కోడల సంగమదేవ అనే మొగుటంతో రాస్తాడు ఆయన. సముద్రం చాలా పెద్దది కదా, అన్నిటికంటే సముద్రం గొప్పది. అయినప్పటికీ అంత సముద్రము కంటే సముద్రములో 3వ వంతున్నప్పటికీ భూమే గొప్పదట. సముద్రం కంటే భూమి చిన్నదైనా ప్రాణులకి నిలయం కనుక, మనలాంటి భక్తులకి గుడులకి గోపురములకి కొండలకి నదులకి నిలయము కనుక సముద్రం కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా? భూమి గొప్పది కాదట. భూమి సముద్రంలో మునిగిపోకుండా మోస్తున్నవాడెవరు? 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు. కాబట్టి భూమిని నాశనం కాకుండా 1000 పడగల మీద మోస్తున్నాడు కనుక ఆదిశేషుడు భూమి కంటే గొప్పవాడు. సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. ఇంతకీ శేషుడు భూమిని ఎలా మోస్తున్నాడు? శేషుడికి 1000 పడగల మీద భూమిని మోసే శక్తి ఎలా వచ్చింది అంటే, సంవత్సరమునకు ఒకసారి వచ్చి అమ్మవారు పార్వతీదేవి కాలికి ఎడమ కాలికి గజ్జ కింద మారతట్ట ఆయన. ప్రతి సంవత్సరం ఆదిశేషుడు వస్తాడు. ఆయనకి సంవత్సరానికి ఒక రోజు ఒక లీవ్ ఉంటుంది, సింగిల్ లీవ్. ఆయనకి మనక వల్లే క్యాజువల్ లీవ్స్ ఇవేమి లేవు పాపం. సంవత్సరమునకు ఒకసారి విష్ణువు దగ్గర సెలవు పుచ్చుకొని ఆయన పార్వతి దగ్గరికి వస్తాడు. టక్ చక్కన ఒక కాళ్ళకి ఆడవాళ్ళు పట్టాలు పెట్టుకుంటారు కదా, అలా పట్టాగా మారిపోతాడు, మంజీరంగా మారిపోతాడు. అలా మారిపోయి కాలికి చుట్టుకుంటాడట. అప్పుడు ఆయనని కాలికి ఒక గజ్జెగా లేక పట్టాగా ధరించి ఆవిడ తాండవ నృత్యం చేస్తుంది. ఆ తాండవ నృత్యం చేయటం వల్ల ఆవిడ కాలికి గజ్జెగా మారడం వల్ల ఈయనకి భూమిని మోసే శక్తి వచ్చిందిట. అందువల్ల ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అనమాట, ఆదిశేషుడంతటి వాడికి భూమిని మోసే శక్తిని ప్రసాదిస్తూ తన కాలికి గజ్జెగా మార్చుకున్న పార్వతి గొప్పది. అదనమాట తర్వాత పాదం. శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. అంతటి ఆదిశేషుణ్ణి కాలికి గజ్జిగా కట్టుకుని భూమిని పోసే శక్తిని ప్రసాదించే పార్వతి గొప్పది. పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు. ఇప్పుడు పార్వతి గొప్పదా? ఆవిడ గొప్పది కాదు, ఎందుకంటే పార్వతిని శరీరములో సగములో పెట్టుకున్న శివుడు గొప్పవాడు. అంత పార్వతిని అర్ధనారీశ్వరుడిగా మార్చుకున్న శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి అంటాడు శివుడు గొప్ప కాదట, శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుడి కంటే శివుణ్ణి తన హృదయములో బంధించిన శివభక్తుడు గొప్పవాడు. శివుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపల కాదా? లోపల లేడు మల్లికార్జునుడు. మీరు భక్తులు, మీ భక్తుల యొక్క హృదయములో ఉన్నాడు. భక్తుల యొక్క గుండెని గుడిగా మార్చుకుని అందులో కొలువై ఉన్నాడు. శివుడిని తన గుండెలో బంధించిన శివభక్తుడు శివుడి కంటే గొప్పవాడు అన్నాడు ఆయన. శివుని కన్నా శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఎంత అద్భుతమైన పదాలండి బసవేశ్వరుడి పదాలంటే. కాబట్టి భక్తులు అంత గొప్పవాళ్ళు. భక్తుల మీద నుంచి వెళ్ళిన, భక్తులను అవమానించిన ఈశ్వరుడు అనుగ్రహించడు. అందుకే తుంబురుణ్ణి నా భక్తుల మీద నుంచి వెళ్ళకు, నా భక్తుల ఆశ్రమాల మీద నిలబడకు అని హెచ్చరిస్తే అలాగే అన్నాడు ఆయన. అలాగే అన్న ఆయన మాట నిలబెట్టుకున్నాడో లేదో తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలంటే మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30కి రావాలి. రేపు ఈ అపూర్వమైన తుంబుర చరిత్రతో కలుసుకుందాం. అర్ధనారీశ్వర తత్వం చెప్పే భాగ్యం ప్రసాదించిన ఈ దేవాలయ వ్యవస్థ అంతటికీ మనందరం శిరస్సు వంచి నమస్కరిద్దాం, నాతో పాటు మీరు కూడా. ఇంకా 3 రోజుల్లోకి వచ్చాం. ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకోండి. అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ హరి ఓం తత్సత్.